Namaste. This is Bhuvika. Now you are listening to my media, the Voice of India.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలియదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. నేను పరధ్యానంగా నడుస్తూ వస్తుంటే వీధి చివర నా స్నేహితురాలు నిలిచి ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది. నేను, గుడ్ ఈవినింగ్, ఏమిటి ఇక్కడ నిలబడ్డావు, ఎందుకు ఇలా వచ్చావేమి, నా బస చాలా దూరం కదా, ఈవేళ పార్టీ ఉన్నదని ఇక్కడికి వచ్చి ఉంటారని తెలుసుకొని మీరు ఒంటరిగా కనపడతారనే ఆశతో వచ్చి ఇక్కడ సుమారు గంట నుంచి వేచి ఉన్నాను అన్నది. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగింది, నీకెంత శ్రమ కలిగించాను, పార్టీకి అంతా మా దేశస్థులు, నా తోటి విద్యార్థులే కాని ఆడవాళ్ళెవ్వరిని పిలవలేదు, ఎవరినైనా పిలిచి ఉంటే నిన్ను తప్పక పిలిచి ఉండేవాణ్ణి, రా అలా పోదాం అని కొంత దూరం నడిచి మామూలు చోటికి చేరుకున్నాం. కూర్చొని కొంతసేపు లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉండగా మాటల మధ్యన, అయితే ఇక్కడ మీ పని పూర్తయినట్టే కదా అన్నది. అవును, బహుశా రేపు బారిస్టర్ పరీక్ష ఫలితాలు కూడా తెలుస్తాయి, నేను పాసైనట్టు ఈ మధ్యాహ్నమే వార్త అందింది, అంచేత నా పని పూర్తయినట్టే. కొద్ది రోజుల్లో మీ అందరి దగ్గర సెలవు తీసుకుని ఈ దేశానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. మళ్లీ ఈ జన్మలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని అనుకోలేకుండా, ఆశించిన కూడా లేకుండా ఉన్నాను అన్నాను. ఆ ఆఖరు మాట అనేటప్పుడు నా కంఠంలో కొంచెం వణుకు కూడా వచ్చింది. ఆ అమ్మాయికి కంఠ నీరే వచ్చింది. సంద్రపు తుప్పు అడవి ఉసిరి అన్నట్టు, ఎక్కడ భారతదేశం, ఎక్కడ స్కాట్లాండు, నేనెవరినో, ఈ అమ్మాయి ఎవరో, మాకీ పరిచయం ఎందుకు కలిగింది, ఈ సంయోగం పర్యవసించకుండానే మళ్లీ ఈ వియోగమేమిటి అనే ఆలోచనలు ఏవేవో తల్లో ముసురుకోవడం ప్రారంభమైనాయి. కొంతసేపు నేనేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న సంగతే నేను గమనించలేదు. ఆ అమ్మాయి నా ముఖం కేసి తదేక దీక్షతో చూస్తూ, ఏమండి హఠాత్తుగా అంత గంభీరులైపోయారు, మనం విడిపోయే సమయం ఆసన్నమైందని విచారిస్తున్నారా, ఎప్పటికైనా తప్పదని అనుకున్నాం కదా, మీరే ఇలా అయితే నేనేం కాను, ఈ సంయోగ వియోగములు మానవాళికి సహజమే కదా, తెలుసు కూడా బాధెందుకు, చేతికందిన ఆనందమును అనుభవించటం, తరువాతను ఆ ఆనందంతోనే విడిపోవటంలో సుఖం ఉంటుందనుకుంటున్నాను. చాలా చిత్రంగా ఉంది, నేను కూడా మీ ఆలోచన సరళిలోనే పడ్డట్టున్నాను, అత్యంత సన్నిహితుల ఆలోచనలు అలాగే ఏకముఖంగా నడుస్తాయి కాబోలు, నాకు ఇదో వింత అనుభవం అన్నది. నేను తెలివి తెచ్చుకొని అతి ప్రయత్నం మీదను నా గంభీర ముద్రను వదిలి మళ్లీ మామూలు ధోరణిలో పడి కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్లీ ఇద్దరూ ఒకే క్షణంలో కూడబలుక్కున్నట్లు, వెడదామా అని ఏకకాలమందు లేచి నుంచుని ఏ ఉద్రేకం లేకుండా కేవలం కరచాలనం చేసి ఒకరినొకరు తేలిగ్గా పెదవుల మీద ముద్దు పెట్టుకుని ముందుకు సాగాము. 4 రోజుల తర్వాత కాన్వకేషన్ జరిగింది. హాలు కిటకిటలాడిపోయింది. నేనెంతో కష్టం మీదనూ నా ల్యాండ్ లేడీ కూతుళ్లకు అక్కడ ప్రవేశానికి టిక్కెట్లు సంపాదించాను. ఆ హాల్లో కూర్చున్నంతసేపు నేను ఈ లోకంలో ఈ మానవాళి మధ్యనున్నాననే భావమే లేదు. ఊహలన్నీ నన్ను విడిచి వినువీధిలో విహారం చేయనారంభించాయి. నా పేరు పిలిచినప్పుడు నిద్రలో ఎవరో నన్ను పిలిచినట్టు వినబడి లేచి నుంచుని ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్లి వారందించిన హుడ్ తీసుకొని పట్టా పట్టుకొని నా చోట్లో వచ్చి కూర్చున్నాను. సభ ముగిసింది, అందరం బయటకొచ్చాం. వచ్చి టాక్సీ కోసం చూస్తుండగా దూరాన నా స్నేహితురాలు వెనుదిరిగి నా కేసు చూడకుండా తల వంచుకొని వెళ్లిపోవడం చూశాను. ఈమె వచ్చినట్టే నాకు తెలీదు, వస్తానని చెప్పలేదు, టికెట్ కావాలని కోరలేదు, ఎలా శ్రమపడొచ్చిందో పాపం, ఎంత అభిమానమో అనుకుంటూ ఆశ్చర్యపోతూ టాక్సీ పిలిచి మా ల్యాండ్లేడీ కూతుళ్లతో సహా ఇంటికి చేరాను. వాళ్ల ఆనందానికి మేరలేదు. నా మీదను వాళ్ళకింత అభిమానం ఎందుకా అని ఆశ్చర్యపోయాను. మర్నాడు నా కాన్వకేషన్ డ్రెస్లో ఒక ఫోటోగ్రాఫ్, ప్రయాణానికి దరఖాస్తుకు అవసరమైన ఫోటో ఒకటి తీయించుకొని వస్తూ మా ఇంటి ఆమెకు పిల్లలకు తలొక బహుమతి తీసుకుని వాళ్ళకిచ్చాను. మా ల్యాండ్లేడీ కూడా చక్కని పెట్టెలో ఒక వెండి ఫౌంటైన్ పెన్ బహుమతి చేయడం నాకెంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నేనిచ్చిన బహుమతులకు వాళ్లు మరీ సంతోషించారు. చిన్నపిల్ల చేతికి బహుమతి అందిస్తూ, నీకు రహస్యంగా ఇవ్వవలసిన బహుమతి వేరే ఉందిలే, అది తర్వాత ఇస్తాను అన్నాను. ఆ పిల్ల దేవాంతకురాలు. నా ఊహ ఇట్టే గ్రహించి, నాకి బహుమతి అక్కర్లేదు, ఇదివరకిచ్చింది చాలు అంది. పోన్లే, నాకు మాత్రం చాలలేదు అన్నాను. అంచేతను నీవు బుద్ధిమంతురాలుగా నేనిచ్చిన బహుమతులు బహిరంగంలో కానీ అంగీకరించి తీసుకోవాల్సిందే, దీనికి తిరుగులేదు. ఈ నీ ముద్దు మొహన్ సాక్షిగా చెబుతున్న విషయం తెలిసిందా అని రెండు బొగ్గలు పట్టుకుని జాడించి నా గదిలోకి వెళ్లిపోయాను. మరి 4 రోజులైన తర్వాత నా పాస్పోర్ట్ వచ్చింది. నా ప్రయాణానికి అనుమతి అన్నమాట. వచ్చేటప్పుడు ఎవ్వరి అనుమతి లేకుండా, ఎవరితోటి చెప్పనైనా చెప్పకుండా తిన్నగా చక్కా వచ్చాను. ఇప్పుడు యుద్ధం మూలాన్ని ఈ తతంగమంతా ఏర్పడ్డది. మరి 4 రోజుల్లో అతి కష్టం మీదను మెయిల్ స్టీమర్లో ప్రయాణానికి క్యాబిన్ దొరికింది. ఈ వార్త తెలియగానే అక్కడ లేని సామాన్లని ఇక్కడ ఖర్చు పెట్టి అవసరమైనవి కొనుక్కొని సామాన్ సర్దుకోవడంతో సరిపోయింది. నేను మా స్నేహితురాలకు ఫలానా రోజున ఫలానా రైల్లో ఫలానా స్టేషన్ నుంచి బయలుదేరి లండన్ చేరి అక్కడ స్టీమర్ ఎక్కుతానని, నన్ను మర్చిపోయి అనుకూలుడైన యువకుని పరిచయం చేసుకుని వివాహమాడి సుఖపడమని కోరుతూ నాకు సెలవిమ్మని ఉత్తరం రాశాను. కొన్ని కన్నీటి బిందువులు ఉత్తరం మీద పడి కొంత భాగం తెలియకుండా పోయిందనుకుంటాను. మధ్యాహ్నం నా మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుని సాయంకాలం పెందలాడే భోజనం చేసి ప్రయాణమే వెడుతున్నానని మా వాళ్లతో చెప్పగానే వాళ్లందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు కన్నీళ్లతో నన్ను కౌగులించుకుని ముద్దు పెట్టుకుని సాగనంపారు. ఆ చిన్నపిల్ల మరీ ఒకటే ఏడుపు. ఆ పిల్లని చూస్తే నాకెంతో ముద్దు, జాలి, ఆనందం కలుగుతూ ఉండేది. ఇటువంటి అమ్మాయి నాకు చెల్లెలు ఉండకూడదా అనుకునేవాణ్ణి ఎన్నోసార్లు నేను. ఎంతో బాధతో బండిలో కూర్చుని వాళ్లు టాటా అని చెయ్యి ఊపుతూ ఉంటే బండి కదిలింది. వాళ్లు స్టేషన్ కూడా రావాలని ఎంతో కుతూహలపడ్డారు, కాని నేనే వద్దన్నాను. స్టేషన్లో దిగ్గానే రాజు, అనుకోకుండా మా ప్రైవేట్ మాస్టర్ గారు, మరికొందరు మిత్రులు వచ్చి నాకు టికెట్టు వగైరాలు కొని రైల్లో నన్ను ఎక్కించి నేను సుఖాసీనుడిని కాగానే వాళ్లు సెలవు తీసుకుని వెళ్లిపోయారు. బయలుదేరడానికి గంట మోత రైలు కూత వినబడ్డాయి. ఇంకా రైలు కదులుతుందని కడసారి స్టేషన్ చూద్దామని తల కిటికీలోంచి బయటికి పెట్టి చూద్దును గదా నా స్నేహితురాలు. చిన్న పెట్టెతో నన్ను చూసి పరుగు నా పెట్టె దగ్గరకు వచ్చింది. పెట్టె కదిలింది. గభీమని ఆమె నా పెట్టెలో ఎక్కింది. ఇదేమిటి, ఎందుకొచ్చావు, రైల్లో ఎక్కి కూర్చున్నావేమిటి అని నిర్ఘాంతపోయి వణుకుతూ అడిగాను. కూర్చోండి, మరేం భయం లేదు, మీరంత దూరానున్న మీ దేశం వెళ్ళిపోతున్నారు కదా, అధమం లండన్ దాకానైనా మిమ్మల్ని సాగనంపుదామని, కడసారి అక్కడ మీకు కరచాలనమైన ఇద్దామని, మీరేం బాధపడకండి అంది. నా పక్కనే కూర్చుంది. తెల్లవార్లు ఉభయలము పడుకునే ప్రయత్నం చేయలేదు. ఏవేవో అర్థం బద్దం లేని మాటలు చెప్పుకుంటూ చిన్నపిల్లలకు మళ్లే నవ్వుకుంటూ తెల్లవార్లు కాలక్షేపం చేసుకున్నాం. ఉదయాన్నే లండన్లో దిగి ఒక హోటల్లో చిన్న గది తీసుకొని స్టీమర్ వైపుకు వెళ్లి స్టీమర్ మరెప్పుడు బయలుదేరేది తెలుసుకొని పైకి వచ్చి మా స్నేహితురాల సహాయంతో సామానంతా స్టీమర్కు చేర్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. మేము ఒక హోటల్కు వెళ్లి భోజనం చేసి కాసేపు ఇటు అటు తూలి తిరిగి 2:30 స్టీమర్లోకి వెడుతుంటే తను నా క్యాబిన్ చూస్తానని లోపలికొచ్చింది. చూసి 5 నిమిషాలు కూర్చొని స్టీమర్ బయలుదేరుతుందని గంట సైరను వినగానే నన్ను గట్టిగా కౌగిలించుకొని గాఢంగా ముద్దు పెట్టుకొని నా కళ్ళలోకి చూస్తూ, శామ్, ఈ కడసారి కౌగిలింత ముద్దు చూపు నా హృదయంలో నేను బ్రతికి ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి. మీ వాళ్ళు చెప్పేటట్టు మరో జన్మ ఉంటే అక్కడికి కూడా ఈ స్మృతి, ఈ రూపం నాతోనే ఉంటాయి. గుడ్ బై. నీకు సమస్త సౌఖ్యములు, సమస్త విజయములు పరమేశ్వరుడు అనుగ్రహించగలడు. గుడ్ బై శామ్ అని గబగబా వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే నేను డెక్ మీదకు వచ్చి నిలబడి ఆమెకేసి చూస్తూ కన్నీటి పొర అడ్డగించిన కండ్లతో, వణుకుతున్న చేతులతో, రుద్ధమైన కంఠంతో టాటా, గాడ్ బ్లెస్ యూ అని మూర్చపోయినట్లుగా డెక్కున్న ఇనప కమ్మల మీద తూలి పడబోయాను. పక్కనున్న ప్రయాణికులు నన్ను పట్టుకొని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కొంచెం టీ తెప్పించి ఇచ్చారు. నేను పూర్తిగా తేరుకొని కళ్ళు తెరిచేసరికి మా ఓడ లండన్ రేవ్ విడిచి మహాసముద్రంలో ఉరుకుతోంది. సాయంకాలానికి నెమ్మదిగా డోవర్ జలసంధి దాటి మా స్టీమరు ఇంగ్లీష్ ఛానల్లో ప్రవేశించింది. అక్కడ తరంగంల గడబిడ కొంచెం ఎక్కువగా ఉన్నా ఎలాగో తప్పించుకొని అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించాము. అప్పటికే బాగా చీకటి పడింది. ఎన్నో వేల సార్లు ఆ మార్గానే నడిచినా కూడా మా ఓడ దారి తెలియనట్టు, అడుగడుగు తూచివేస్తున్నట్టు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఎటు చూసినా గాఢాంధకారం. ఆకాశాన నక్షత్రాలు తప్ప ఫ్రెంచి తీరాన ఉన్న ఏ పట్టణంలోనూ ఒక్క దీపకాంతి కూడా కంటికగుపడలేదు. ఇదంతా యుద్ధభీతి కాబోలు. అడుగున అంత తెలియని అట్లాంటిక్ మహాసముద్రం. 3 సంవత్సరాల తర్వాత మళ్లీ సముద్రయానం చేస్తుంటే ఇంటికి వెడుతున్నానన్న ఆనందం, మళ్లీ ఈ జన్మలో ఇంతమందిని కలుసుకోగలనా అనే భావన, వీటన్నిటికంటే మా ఓడ రాత్రింబవళ్లు ప్రకృతి బీభత్సాల నుంచి, శత్రువుల రాక్షస కృత్యాల నుంచి తప్పించుకొని బయటపడి దారి తెలియని ఈ మహాసముద్రమును దాటి నన్ను ఇంటికి క్షేమంగా చేర్చగలదా అనే భయం ఒక్కటి కొంతసేపు బాధించింది. భోజనానికి ఇంతలోనే పిలుపొచ్చింది. కిందకి వెళ్లాను. బల్లమీద అందరితో పాటే అందరికి మల్లేనే నాకు పెట్టారు. నేను వెయిటర్ని పిలిచి నాకీ భోజనం సరిపడదని, నేను శాఖాహారినని, అన్నం కాయగూరలు తప్ప మరొక పదార్థం గుడ్డు కూడా ముట్టనని వాళ్లకు చెప్పాను. ఇప్పుడెలాగండి అన్నాడు. అవసరమైతే కాసేపు ఉంటాను, లేకపోతే ఒక ప్లేట్లో కాయగూరలు, కొంచెం రొట్టె, వెన్న పుడ్డింగు, పాలు పళ్ళు తెచ్చిపెట్టమన్నాను. ఇంతేనా అండి అని అన్నాడు. అది చాలు, నేను చాలా అల్పసంతోషిని అన్నాను. వాడు నవ్వుకొని చక్కపోయాడు. నాకు కావలసిన బంగాళదుంప, క్యాబేజీ కూరలు, రొట్టె, వెన్న, సగ్గుబియ్యం పుడ్డింగు, పాలు, అరటిపళ్ళు సప్లై చేశాడు. రేపటినుంచి మర్చిపోకుండా నాకు 2 పూట్ల 2 మెతుకులు అన్నం కూడా వడ్డించమని చెప్పాను. షూర్ సార్, సెటిల్లీ సార్ అన్నాడు. భోజనమైనాక మరొక మాట డెక్ పైకి వెళ్లి కొంచెంసేపు పచారులు చేసి అంతులేని అంతుపట్టని ఆ మహాసముద్రాన్ని, ఆకాశాన్ని చూసి నెమ్మదిగా నా క్యాబిన్లోకొచ్చి దుస్తులు విడిచి పడుకున్నాను. ఎంతసేపు పడుకున్నా కంటికి కునుకు రాలేదు. పడుకున్న నన్ను నా ప్రయత్నం ఏమీ లేకుండా సముద్ర తరంగములు అటూ ఇటూ దొర్లిస్తున్నాయి. మళ్లీ తలలో ఏవేవో ఆలోచనా తరంగాలు తిరగడం మొదలుపెట్టాయి. మా ఇంటి యజమానురాలు, ఆమె కూతుళ్ళు, ఆ చిన్నపిల్ల అల్లరి, ఎక్కడ్నుంచో వచ్చిన నా మీద వాళ్ళు చూపిన ఆదరణ, మా ప్రైవేట్ మాస్టారు, నాకు గోల్ఫ్ నేర్పిన యువగురువు, నాతో గోల్ఫ్ ఆడిన మిత్రులు, ఒకనాడు నాటకంలో సరసన కూర్చొని సరసమాడ ప్రయత్నించిన యువతి, నన్నెంతగానో ఆకర్షించి ప్రేమించిన ప్రియురాలు, ఇంకా ఎన్నెన్ని మొహాలో, ఎన్నెన్ని ప్రదేశాలో నా కళ్ళ ఎదుట సినిమాలో తెర మీద బొమ్మల్లాగా తిరగటం మొదలుపెట్టినాయి. ఇవన్నీ చూస్తూ ఆ ముఖాలు, వాటి వెనకున్న గాథలు తలుచుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను. మర్నాడు ఉదయం ప్రభాత విధులన్నీ అయిన తర్వాతను డెక్ మీదకు ఒకసారి వచ్చాను. పైన ఏదో రొద వినబడ్డది. ఇదేమిటని చూస్తాను కదా, మా ఓడ పైన అటు ఒకటి ఇటు ఒకటి వాయు విమానాలు మాతో కూడా సాగుతున్నాయి. ఇవేమిటి, శత్రు విమానాలు కాదు కదా, అనే భయం ఒక్క క్షణం కలిగింది. అంతలోనే శత్రువులవే అయి ఉంటే మన ఓడ ఇంత నిశ్చింతగా ప్రయాణం చేస్తుందా అనే సమాధానం చెప్పుకున్నాను. ఇంకొక క్షణం అయిన తర్వాతను మా ఓడ కిరుపక్కల కొంచెం దూరంలో యుద్ధనౌకలు కూడా ఫిరంగుల్నమర్చుకొని మా వెంట వస్తూ కనబడ్డవి. అప్పుడు నాకు సమీపంలో ఉన్న పెద్ద మనిషిని పిలిచి, ఈ పైన విమానాలేమిటి? అడుగున ఈ యుద్ధనౌకలేమిటి? వాటి దారినవి పోతున్నాయా, మనతో వస్తున్నాయా అని అడిగాను. అతను నన్ను ఒకసారి యగాదిగా ఇంత తెలివి తక్కువేమిటన్నట్టుగా చూసి, మనది మెయిల్ స్టీమర్, టపాలు పెడుతూ ఉంటాయి. మామూలు ప్రయాణికులను తీసుకువెళ్లే ఓడలేవి తిరగడం మానేసినాయి. ఈ రోజుల్లో ఇంత మహాసముద్రం ప్రయాణికులకు చాలా భయంకరమైన ప్రదేశంగా మారిపోయింది. రాత్రింబవళ్లు అనుక్షణం పైన శత్రు విమానాల్లో, సముద్రం మీద శత్రు నౌకలో, నీటి అడుగున శత్రువుల జలాంతర్గాములో తిరుగుతూ ఉంటాయి. మన సంరక్షణార్థం పైన రెండు విమానాలు, సముద్రం మీద రెండు యుద్ధ నౌకలు మనకు సహాయంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సురక్షితంగా సుయేజ్కాల్లో ప్రవేశించే వరకు అవి మనకూడా ఉంటాయి అని చెప్పాడు. దాంతో మనస్సు కొంత శాంతిపడ్డా, వెనుకటి భయం కూడా మళ్లీ కొంచెం తలెత్తకపోలేదు. ఈ ఓడల మీద ప్రయాణికుల సౌకర్యార్థం డెక్క మీద కూర్చోవడానికి క్యాన్వాస్ గుడ్డ, పడకూర్చీలు అద్దెకిస్తారు. బొంబాయిలో దిగిన తర్వాతను వాటిని మళ్లీ భద్రపరుచుకుంటారు. నేనొకటి తీసుకుని ఏదో పుస్తకం ఒకటి చదువుకుంటూ కాలక్షేపం చేసుకుని ఆరంభించాను. అప్పుడెవరో ఒక యువకుడు నా పక్కన వచ్చి నిలబడి నన్ను పలకరించి, ఏమిటి చదువుతున్నారన్నాడు. కాలక్షేపానికి ఒక నవల అన్నాను. ఇక్కడ లైబ్రరీలోదా అన్నాడు. కాదు, నా సొంతమేను అని. ఇక్కడ లైబ్రరీ ఉంటుందా అన్నాను. ఎందుకుండదు? లేకపోతే మనలో కొందరికి కాలక్షేపం కావడం ఎలాగో? మీకు తెలీదా లైబ్రరీ ఉంటుందని అన్నాడు. నాకు తెలీదన్నాను. రండి చూపిస్తా అన్నాడు. నన్ను తీసుకువెళ్లి లైబ్రరీ చూపించాడు. ఇతరుల కాలక్షేపానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయని పింగ్ పాంగ్ టేబుల్, పేకాటి టేబుల్స్, చదరంగం బల్లలు చూపించాడు. డెక్ పైన బ్యాడ్మింటన్ కూడా ఆడతారన్నాడు. ఇవి చాలక మరికొందరు స్టీమరు దాని మార్గాన్ని, గంటకు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తుంది, ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చాము అని పందాలు వేసుకునేవాళ్లు కూడా ఉంటారన్నాడు. ఇలా ఈ నూతన పరిచయస్తునితో కబుర్లు చెప్పుకుంటుంటే మధ్యాహ్న భోజనానికి వేళ అయిందని క్రిందకు వెళ్లి భోజనాలు కూర్చున్నాం. నిన్నను గమనించిన సంగతి ఒకటి ఈరోజు తెలిసింది. భోజనాల బల్ల మీద ప్లేట్లు ఓడ ఊపుకి ఇటు అటు పరిగెత్తకుండా ప్రతి వరుసలో పల్చని బల్లలు అడ్డుపెట్టారు. తరువాత పదార్థాలు వడ్డించేవాళ్లు పళ్ళాలు చేతిలో పట్టుకుని అవి పడిపోకుండా డాన్స్ చేస్తున్నట్టుగా నడవడం ఆరంభించారు. ఏదీ కాని వేళ వీళ్ళ భరతనాట్యం ఏమిటనుకున్నాను. పోనీ ఇంగ్లీష్ నాట్యం అయితే మటుకు ఇప్పుడెందుకు అనుకున్నాను. నా పక్కనున్న పరిచయస్థంతో నెమ్మదిగా ఈ విషయం అడిగాను. వాళ్ళెందుకలా డాన్స్ చేస్తున్నారు అని. నేనేదో చమత్కారంగా మాట్లాడినట్టు ఎంతోసేపు నవ్వి, అది డాన్స్ కాదండి, మనము ఆ నడక అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఓడ అటూ ఇటూ ఉరుగుతూ ఉంటుంది కదా, అంచేతను నిటారుగా నిలబడి ఉన్నా అలాగే నడుస్తున్నా ఓడ ఉరిగిన వైపు మనం తూలుతూ ఉంటాం. అలవాట్లేని వాళ్లు తరచూ పడిపోతూ ఉంటారు కూడాను. అంచేతను ఓడ ఉరిగిన వైపు కాక ఎదరవైపుకు మనం వాళ్తూ నడుస్తూ ఉంటే ఎంత తుఫాన్లోనైనా మనం పడిపోయే అవకాశం ఉండదు. అందుకని ఈ వేళ నుంచి మీరు కూడా ఈ నడక అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అని హెచ్చరించాడు. కొంచెం ఇంచుమించుగా ఆ పూటంతా ఈ డాన్స్ లాంటి నడకో నడకలాంటి డాన్సో అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను. కొంతవరకు కృతార్థుడినయ్యాను అనుకుంటాను. సాయంకాలం 7 గంటలు అయ్యేసరికి మార్సెల్స్ హార్బర్లోకి మా ఓడ ప్రవేశించింది. మా రక్షక భటులు, యుద్ధ నౌకలు హార్బరు వెలుపలనే నిలిచిపోయాయి. విమానాలు ఎక్కడికో తప్పుకున్నాయి. మన స్టీమరు రాత్రంతా ఇక్కడ ఉంటుందా అని నౌకర్ని అడిగాను. ఉంటుందండి అన్నాడు. అయితే ఊళ్ళోకి వెళ్ళవచ్చా అన్నాను. వెళ్ళవచ్చు అన్నాడు. నమ్మకమేనా అన్నాను. నమ్మకమేనండి, అయినా 10 గంటల్లోపు వచ్చేయండి అన్నాడు. నేనేమి తోచక పగటివేళ చూసిన మార్సెల్స్ రాత్రి ఎలా ఉంటుందో చూద్దామని కుతూహలంతో బయలుదేరాను. ఎంత దూరం నడిచి ఊరమధ్యను వెళ్లి చూతును గదా, వీధులన్నీ అంధకార బంధురంగా ఉన్నాయి. మనుష్య సంచారం మామూలుగానే ఉంది. నడుస్తుండగా మిడుకుమిడుకుమనే దీపాలతో సన్నని సంగీతంతో ఒక హోటల్ కనబడ్డది. లోపలికి వెళ్లి కూర్చున్నాను. రద్దీగానే ఉంది. టీ పలహారం తెమ్మన్నాను. వాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నా కేసు చూశాడు. అప్పటికి నా తెలివి తెల్లారిందని తెలుసుకున్నాను. నేనప్పుడు ఆ క్షణంలో ఫ్రాన్స్లో ఉన్నానని, ఇక్కడ వాళ్లకు ఆంగ్లం రాదు అనే విషయం స్ఫురణకొచ్చి, నాకు ఫ్రెంచి రాని విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకొని, కేవలం సైగలతో నా అభిప్రాయం వాడికి తెలియచేసి పలహారం ముగించుకొని డబ్బులు చెల్లించి బయటపడ్డాను. అక్కడి నుంచి ఎటుపోవడానికి తోచక అక్కడ చాలా సమీపంలోనే కనబడ్డ సినిమా హాల్లో ఫ్రెంచ్ పిక్చర్సు ఎలా ఉంటాయా అని చూడబుద్ధి పుట్టి లోపలికి వెళ్లాను. జనం కిక్కిరిసున్నారు. అక్కడ నౌకరు నాకు ఖాళీ స్థలం చూపించాడు. కూర్చున్నాను. కొన్ని క్షణాల తర్వాత నా ప్రక్కన ఒక యువతి కూర్చున్నదనే జ్ఞానం నా నాసికాపుటాల వల్ల తెలిసింది. అటు తిరిగి చూశాను. ఆమె నన్ను చూసి మందహాసం చేసింది. నేను నవ్వి తెరగేసి చూస్తున్నాను. మరిన్ని నిమిషాల్లో మరో చేయి నా వెనుకకు ఎగబ్రాకింది. ఇంకొక క్షణానికి ఒక మృదువైన చెక్కిలి నా చెక్కిలిని, గాలికి రెపరెపలాడే ముంగుర్లు నా ముఖాన్ని గిలిగింతలు పెట్టినాయి. ఎవరి అమ్మాయి, ఇంత తొందరపాటు సాహసం ఏమిటి అనుకున్నాను. మాట్లాడడానికి నాకు ఫ్రెంచ్ రాదు. అనాలోచితంగా ఇలా బయటికెందుకొచ్చాను, ఎంతసేపు చూసి కూర్చున్నా ఇంతే కదా, ఎందుకైనా వెంటనే ఓడకు చేరుకోవడం చాలా మంచిదనుకున్నాను. మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయి చెక్కిని ఒకసారి స్పృశించి గబగబా బయటకొచ్చాను. ఆ అమ్మాయిని నేను ఆహ్వానించాననుకుని తను నా వెనక లేచొచ్చింది. నేను ఆ సంగతి గ్రహించి బాబోయ్ అనుకుని వేగం హెచ్చించి రోడ్డు మీదకు వచ్చాను. నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఓడరేవుకు దారిలాగో తెలుసుకోలేదు. నేను ఆ క్షణంలో ఉన్న ప్రదేశం ఏమిటో అసలే తెలియలేదు. ఈ పరాయి దేశంలో చిక్కుపడ్డాను. ఓడకు చేరడం ఎలాగురా భగవంతుడా అని పరిపరి విధాలా వాపోయాను. కొంచెం దూరం నడవగానే టాక్సీ ఒకటి కనబడ్డది. వాణ్ణి పిలిచి నన్ను ఓడరేవుకు తీసుకెళ్లమన్నాను. వాడికి నా భాష అర్థం కాక, వాడికి అర్థమైన భాష నాకు రాక మేమిద్దరం నానాయాతన పడ్డాం. ఎలాగైతేనేమి, నాకు తెలిసిన ఒక డజన్ ఫ్రెంచ్ మాటలు ఉపయోగించి కొంత చెప్పగలిగాను. నన్ను కూర్చోమని జాగ్రత్తగా నన్ను ఓడరేవుకు తీసుకొచ్చి దిగబెట్టాడు. అపార కరుణాసముద్రుడైన భగవంతుడే నా మీద నిర్హేతుక కటాక్షంతో ఈ రూపంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని ఎంతో సంతోషించాను. ఏమంటే, తెల్లవాళ్ళు అక్కడే ఉంటుందనుకున్న స్టీమరు ఎంజాతనో వెంటనే బయలుదేరింది. నేను హార్బర్లో అడుగుపెట్టేసరికి సైరన్ గూయడం మొదలైంది. నౌకా సిబ్బందిలో ఒక నన్ను చూసి ప్రయాణికులు ఓడపైకి ఎక్కే నిచ్చెన్ను క్రిందకు దింపించాడు. హరియప్ హరియప్ అని హెచ్చరించాడు. బ్రతుకు జీవుడా అని రాబోయే కన్నీరు తుడుచుకొని గబగబా మెట్లెక్కాను. డెక్ మీద రెండో అడుగు కూడా పూర్తిగా మోపకుండానే స్టీమరు బయలుదేరింది. నిచ్చెన పైకి లాగేశారు. నా ఒళ్లంతా గజగజలాడిపోయింది. ముచ్చెమట్లు పోసినాయి. దగ్గర కుర్చీలో అప్రయత్నంగా చెతికిలు పడ్డాను. స్టీమరు వేగం పెరిగింది. నా అవస్థను గమనించిన వారెవ్వరూ లేరు. సుమారు పావుగంట సేపు నిశ్చేష్టుడనై శీతజ్వర పీడితునిలా వణుకుతూనే ఉన్నాను. క్రమేణా వణుకు తగ్గి భయం పోయి ఎంత ఆపదలో నుంచి బయటపడేశాడు భగవంతుడు అని ఒక్కసారి ఎక్కడో దాగి అన్ని కనబెడుతున్న ఆ కరుణామయునికి శతసహస్ర నమస్కారములు మానసికంగా సమర్పించుకున్నాను. నెమ్మదిగా లేచి కిందకు వెళ్లేసరికి భోజనాలవుతున్నాయి. అంత క్రితం మోగించిన గంట నేను వినిపించుకోలేదు. నేను నెమ్మదిగా వెళ్లి నా స్థానంలో కూర్చొని తల వంచుకొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంటే నా పక్కనున్న నూతన స్నేహితుడు నన్నెంతో సేపటి నుంచి పరిశీలనగా చూస్తున్నాడు.
ఏమండి అలా ఉన్నారే, ఆలస్యంగా వచ్చారేమిటి అన్నాడు.
దానికి చాలా పెద్ద గాథ ఉంది, తర్వాత చెప్తాను అన్నాను. భోజనం ముగించుకొని అప్పటికే శీతలం తిరగటం మూలాన్ని మేము డెక్ మీదకు వెళ్లకుండా హాల్లో ఒక మూల కూర్చున్నాం.
ఈ స్టీమర్ అంతా రాత్రంతా ఇక్కడే ఉంటుందనుకున్నది, వెంటనే ఎందుకు బయలుదేరిందో చెప్పగలరా అన్నాను.
మొదట ఇక్కడ ఉండవలసి ఉంటుందనే అనుకున్నారు, కానీ తక్షణం ఇక్కడి నుంచి బయలుదేరి ఇటలీ వైపు వెళ్లమని నౌకాశాఖ అధికారుల వద్ద నుంచి అర్జెంట్ కేబుల్ వచ్చిందని అందుకని వెంటనే లంగరెట్టారు. మీరెక్కడికెళ్లారు, కనబడలేదు అన్నాడు.
నేను సావకాశంగా చేసిన తెలివి తక్కువ పని దాచకుండా చెప్పాను.
అతను నిర్ఘాంతపోయాడు. ఎంత పనిచేశారండి, ఎంత ప్రమాదం జరిగిందో తెలుసునా?
మీరిక్కడ దిగిపోవడం, దారి తెన్ను తెలియక ఏం చేయాలో తెలియక మతిపోగొట్టుకొని తిరుగుతూ ఉంటే మీరు గూఢాచారని ఫ్రెంచ్ పోలీసులు భ్రమపడి మిమ్మల్ని జైల్లో పెట్టడం, తరువాత విచారణ మీద చరిత్ర విని అది నిజమని తేల్చుకొని మిమ్మల్ని ఇంగ్లీష్ అంబసీకి ఒప్పజెప్పడం, వారు సావకాశంగా వీలు వెంబడి మిమ్మల్ని మీ దేశానికి రవాణా చేయడం జరిగేది. ఈ తతంగం ముగిసేటప్పటికీ కొన్ని మాసములు పట్టుండేది, లేదా యుద్ధం ముగిసే వరకు ఇక్కడే మిమ్మల్ని అట్టే పెట్టినా అట్టే పెట్టేవారు. మీరు మీ ఇంటి వద్ద మీవాళ్లు చాలా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ 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 లక్కీ అని నా వీపు తట్టి సంతోషంతో నన్నొకసారి ఆలింగనం చేసుకున్నాడు. మరికొంచెంసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరు క్యాబిన్కి వాళ్లం వెళ్లిపోయాం. మర్నాడు మేం లేచేసరికి మా స్టీమరు ఇటలీ రేవ్లో లంగర్ వేసుకుని కూర్చుంది. ఈసారి మేమెవ్వరం బయటికి వెళ్లకూడదని అధికారులే కట్టడి చేశారు. పగలంతా అందులోనే, ఎవ్వరు ఏ ఆటాపాట ఏ వినోదమూ లేకుండానే ఎవరి మటుకు వారు ఏదో భయంతో కూర్చున్నారు. స్టీమర్ మీదకి అనేక రకములైన వినోద వస్తువులు, ఎంతో అందమైన చిన్న చిన్న చలువురాతి చక్కడములు, వెండి వస్తువులు అమ్మకానికొచ్చాయి. స్టీమర్ అడుగు నుంచి కొందరు ఇటలీ కుర్రవాళ్లు పెద్ద పెద్ద కేకలు వేస్తూ పైనున్న జనాన్ని ఆకర్షిస్తూ చిల్లర డబ్బులు సముద్రంలో గిరవాటు వేయమని కేకలు పెడుతుంటే ఒకరిద్దరు ఎంతో చిన్న నాణములు కిందకి విసరగా అవి నీటి అడుక్కుపోతుంటే కుర్రవాళ్లు ఈది ఆ డబ్బులు అడుక్కి పోకుండానే పట్టుకునేవారు. ఇది మాకొక వినోదం, ఆ పిల్లవాళ్లకు ఒక ఆట. పైకి వచ్చిన వినోద వస్తువులు చూస్తూ కింద వాళ్ల ఆట చూస్తూ కొంత కాలక్షేపం చేసుకున్నాము. మళ్లీ చీకటి పడి భోజనంలే పడుకోబోతుంటే ఈ రాత్రి ఎవ్వరూ పడుకొని నిద్రపోకూడదు, మామూలు దుస్తులతో పాటే మెలకుగా కూర్చొని ఉండవలసిందని అధికారులు మాకు సమాచారం పంపించారు. మళ్లీ ఏం వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ కూర్చున్నాం. మరొక అరగంటలో మమ్మల్ని అందరినూ లైఫ్ బెల్ట్ కట్టుకోమన్నారు. ఇది రబ్బర్ తోటో జీలుగు బెండ్తోటో తయారవుతుంది. ఏ ప్రమాదం సంభవించినా ఇది కట్టుకొని సముద్రంలోకి దూకితే మనిషి మునిగిపోకుండా ఎంతసేపైనా తేలే ఉంటాడు. ఇటువంటివి ఓడమీదనున్న జనానికందరికీ తలొకటి ఏర్పాటు చేశారు. వాటిని మాకందించి వాటిని ఎలా కట్టుకోవాలో కూడా నేర్పారు. మమ్మల్ని అందర్నీ డెక్ మీదకి రమ్మన్నారు. ఇప్పుడు మనం చాలా ప్రమాద స్థితిలో ఉన్నామని, శత్రువుల జలాంతర్గాములు మనల్ని తరుముకొస్తున్నాయని, ఏ క్షణమైనా మన ఓడ ప్రమాదానికి గురికాగల అవకాశం ఉన్నదని, అంచేత ఈ బెల్ట్తోనే కూర్చొని భయభ్రాంతులు కాక నౌకాధికారులు చెప్పినట్టు వినవలసి ఉంటుందని, అందరికూ సరిపడి ఒడ్డుకు చేర్చగల చిన్న చిన్న పడవలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకు ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత మాది అని, సైరన్ వినబడగానే భయభ్రాంతులు కాక కంగారు పడక తొడతొక్కిలు లేకుండా ఒక వరుసలో స్త్రీ బాలురు ముందు చిన్న పడవల్లోకి వెళ్లవలనని, ఆ తర్వాతే పురుషులు దిగవలనని, ఈ ఆర్డర్ను పరిగణించక పురుషులు ముందుకు తోసుకువస్తే వారు కఠిన శిక్షాపాత్రులగుదురని, అంచేత ధైర్యంగా ఉండి తొందరపాటు లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకోమని నౌకాధికారి ఉపన్యాసమిచ్చి వెళ్లాడు. ఆ సమయంలో ఎవరెన్ని ఉపన్యాసములిచ్చినా భయము కంగారు లేకుండా ఎలా ఉంటుంది? ఎవరి ప్రాణాలు ఎవరికి తీపి కాదు? అయినా అధికారుల మాట పాటించవల్లు కదా. నౌకాధిపతి ఉపన్యాసం ముగించి వెళ్లిన తరువాత ఒక ఆసామి, సుమారు 50 ఏళ్ల వయసు గలవాడు, తనొకసారి అమెరికా నౌకాయానం చేస్తూ ఉంటే ఓడకు ఒక రాత్రివేళ ఏదో ప్రమాదం సంభవించిందని, అంచేత నిద్రలో ఉన్న ప్రయాణికులందర్నీ లేపి డ్రెస్ వేసుకోమని, ఓడ నుంచి నీటిలోకి దింపబడి ఉన్న పడవల్లోకి ఆడవాళ్లను పిల్లలను ముందు దిగివెళ్లమని, వాళ్లందరూ వెళ్లే వరకు మగవారెవ్వరూ కదలకూడదని, మా మాట వినక ఎవరైనా తొందరపడి ఆడవాళ్లను వెనక్కు తోసి ముందుకు వెడితే చంపేస్తామని, అందరికీ తగిన సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన రివాల్వర్ పట్టుకుని కిందకు దిగే నిచ్చెన పై మెట్టున నిలబడి ఆడవాళ్లను పిల్లలను ముందుకు రమ్మన్నాడు. మగవాళ్లు కొందరు ఈయన మాట వినక తొందరపడి ముందుకు తోసుకొని రాబోతుంటే కోప్పడి మళ్లీ ఇలా వస్తే నిస్సంకోచంగా చంపేస్తానని చెప్పి వాళ్లని వెనక్కి పంపించాడు. ఆడవాళ్లు హడావిడిగా కన్నీటితో తమ పిల్లలను, చేతికందిన చిన్న చిన్న వస్తువులను తీసుకుని దిగిపోయారు. 30 మంది దిగి మిగిలిన వాళ్లు కూడా ముందుకు హడావిడిగా వస్తూ ఉంటే వెనక నుంచి 2 ముసలివాళ్లు కూడా హడావుడిగా కేకలేసుకుంటూ ఈ ఆడవాళ్లను వెనక్కి తోసేసి కెప్టెన్ ను తప్పించుకొని పడవలోకి ఎకాఎకి దూకుదామని ప్రయత్నిస్తూ ఉంటే ఆ అధికారి రివాల్వర్ చూపించి స్టాండ్ బ్యాక్ అని గర్జించాడు. అప్పుడు లక్ష్యపెట్టక ముందుకు వాళ్లు ఉరకడంతో రివాల్వర్ పేలడం, ముందువాడు చనిపోయి సముద్రంలో పడిపోవడం, రెండోవాడు కొద్ది దెబ్బతో అక్కడే పడిపోవడం జరిగింది. ఎవ్వరూ కిక్కురుమనలేదు, చచ్చినవాడి కోసం విచారించనూ లేదు. అక్కడ పడ్డవాణిని నావికులు వెనక్కు లాగేశారు. మిగతా ఆడవాళ్లందరూ గజగజలాడుతూ దిగిపోయారు. వెంటనే మగవాళ్లందరూ కూడా దిగి పడవలో సర్దుకున్నారు. ఆ పడవలను సముద్రంలో తీసుకుని వెళ్లిన 1 అరగంటలో పెద్ద ప్రేలుడి శబ్దం వినబడి మేం దిగిన ఓడ మా అందరి సామాన్లతో అక్కడే మునిగిపోయింది అని వర్ణించి చెప్పాడు. దాంతో మాకందరికీ మరీ భయం వేసి ఏమైనా అధికారి ఆజ్ఞ పాటించడమే శ్రేయస్కరం అని నిశ్చయించుకొని డెక్ మీదనే చాలామంది నిలబడిపోయాం. ఇంతలోనే ఓడ అమిత వేగంతో ముందుకు దూసుకుపోయింది. ఇంత వేగంగా స్టీమర్ పోగలదని మేమెన్నడూ ఊహించలేదు. ఓడలోని దీపాలన్నీ పూర్తిగా ఆర్పేశారు. మా ఓడ ఇంజన్ల మోత, సముద్ర ఘోష తప్ప మరే శబ్దం లేదు. మాలో ఏ ఒక్కరూ ఏ ఒక్క మాట కూడా అనటానికి ధైర్యం చాలలేదు. ఇందులో ఏ ఒక్కరికి ఆ రాత్రి గడిచి బయటపడి సూర్యదర్శనం చేసుకుంటామని నమ్మకం లేదు. ఇలాగెన్ని గంటలో ప్రాణం అరచేత పెట్టుకుని కొంచెం ఇంచుమించుగా డెక్ మీదనే నిలబడి తెల్లవారేసరికి మాలాలు అనే బ్రిటిష్ వారి ద్వీపం చేరుకున్నాం. సూర్యభగవానుడు చిరునవ్వుతో మాకు స్వాగతం చెప్పాడు. అందరం ఒక్కసారి పెద్ద నిట్టూర్పు విడిచాం. నౌకలో ఉన్న క్రైస్తవ మతగురు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసి మా అందరి తరపున పరమేశ్వరునకు 100 శతాలు అర్పించాడు. ఆ రోజంతా అక్కడే గడిపి శత్రువుల జలాంతర్గాములు వెనక్కు వెళ్లిపోయాయని వర్తమానం అందగానే మళ్లీ ప్రయాణం సాగించి మర్నాటికి కాబోలు సూయజ్ కనాల్ చేరుకున్నాం. మా రక్షణ కోసం వచ్చిన యుద్ధ నౌకలు, విమానాలు మా దగ్గర సెలవు తీసుకోకుండానే వెనక్కు మళ్లినాయి. మేము నెమ్మదిగా సూయజ్ కెనాల్ దాటి అరేబియా సముద్రంలో ప్రవేశించాం. కొంత దూరం వచ్చేసరికి అక్కడ కూడా శత్రు నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయని, అంత క్రితం రాత్రే ఏవో 2 ఓడలను ముంచేశాయని, బహు జాగ్రత్తగా వెళ్లవలసిందని మా ఓడకు వర్తమానం అందింది. ఏమైనా ముందుకు వెళ్లక తప్పదు కదా అంచేత అలాగే భయంతోటి ఆశతోటి ముందుకు సాగాము. ఆ రాత్రి కూడా చాలాసేపు చాలామంది డెక్ మీదనే కాలక్షేపం చేశాం. మన దేశ సమీపానికి చేరుతున్నాం కనుక చలి కాని మంచు కాని లేదు. ప్రాణానికెంతో హాయిగా ఉంది. ఎవరూ ఎవరితోటి మాట్లాడకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు. నేనొక్కడే లేచి పచార్లు చేయడం మొదలుపెట్టాను. ఏదో ఆలోచనలో తలపైకెత్తి ఆకాశం కేసి చూసేసరికి చంద్రగ్రహణం కనిపించింది. ఆ దృశ్యం ఎంతో అందంగా కనబడ్డది. అడుగున సముద్రం, పైన అనంత ఆకాశం, నడుమ ప్రాణభీతితో హడలిపోతున్న ఈ అల్ప మానవులు. ఎంతోసేపు ఆ గ్రహణ సమయాల్లో జరిగే తతంగమంతా జ్ఞాపకం వచ్చింది. ఎలాగో ఆ రాత్రి గడిచి తెల్లవారింది. అలా ప్రయాణం చేస్తూ మరో రాత్రి కూడా గడిపితే భారతదేశం సమీపిస్తుంది. క్షేమంగా చేరగలమనే ధైర్యంతో ప్రయాణిస్తూ ఒకనాటి ఉదయం 8 గంటలకు బొంబాయి రేవ్లోకి మా ఓడ ప్రవేశించింది. అందరికీ అంతులేని ఉత్సాహం, ఆనందం కలిగింది. ఇందులో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఇక్కడికి చేరుతామని అనుకోలేదు. పరమేశ్వరుని లీలలు తెలుసుకోవడం ఏ మానవుడికి మాత్రం సాధ్యం? ఆ రాత్రి నెమ్మదిగా సకాలంలో విక్టోరియా టెర్మినస్ కు వచ్చాను. నిడదవోలికి టికెట్ ఇమ్మన్నాను. నిడదవోలు ఏ దేశంలో ఉంది అన్నాడు. మన దేశంలోనే, తూర్పు తీరాన మద్రాసు రాష్ట్రంలో. మద్రాసుకి ఉత్తరంగా సుమారు 300 మైళ్ల దూరంలో MSM రైలు లైన్ మీద ఉన్న చిన్న స్టేషను. దగ్గర మ్యాప్ లేదు గాని, లేకపోతే చూపించేవాణ్ణే అన్నాను. పోనీలేండి, పర్వాలేదు. అయినా మా దగ్గర టికెట్లు లేవు, మద్రాసుకు కావలిస్తే ఇస్తానన్నాడు. నేనిక్కడ్నుంచి బోల్డంత దూరం మద్రాసు వెళ్లి అక్కడ్నుంచి మళ్లీ ఎగువకు వెళ్లడం నాకు నష్టమూ కష్టమూ కూడాను. అంచేతను మీరు నిడదవలకు వ్రాసి ఇవ్వండి. లేకపోతే మీకు బహుశా బెజవాడనే ఊరు తెలిసే ఉంటుంది, అక్కడికిచ్చినా సంతోషమే అన్నాను. అయితే ఇకనే బెజవాడకివ్వగలను అని ఒక టికెట్ తీశాడు. దానిని చూసి, దయచేసి నాకు 2వ తరగతి ఇప్పించండి అన్నాను. వాడు నా కేసు చూసి కొంచెం కంగారు పడి, క్షమించండి సార్ అని, తమకే ఊరు కావాలన్నారు మొదట అని అడిగాడు. నిడదవోలు అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు, అది ఎంత దూరంలో ఉన్నదో, దానికి ఛార్జి ఎంత అవుతుందో గబగబా లెక్క కట్టి నాకు టికెట్ వ్రాసి, ఈ మాట మొదట్లోనే చెప్పలేదేం సార్, మిమ్మల్ని శ్రమ పెట్టాను, మన్నించండి అని లేచి నుంచుని నాకు సగౌరవంగా టికెట్ అందించి పంపించాడు. నేను కూలీ చేత సామాన్ పట్టించుకొని రైల్లోకి వెళ్లి, అప్పటికింకా చాలా వ్యవధి ఉన్నా రైల్లోనే ఏదో పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చున్నాను. సుమారు 1 గంట వరకు అక్కడనే వేచి ఉండవలసి వచ్చింది. క్రమేణా జనం పూటయ్యారు. నా పెట్టెలో కూడా 2 ఆంగ్లో ఇండియన్ యువతులు, 1 పార్సీలు, 1 మహారాష్ట్ర దంపతులు ఎక్కి కూర్చున్నారు. నేనొక్కడనే విశాలంగా కూర్చోవడం చూసి ఆ మహారాష్ట్ర దంపతులు సామాన్తో సహా వచ్చి నా బెర్త్ మీద సుఖాసీన్లై కూర్చున్నారు. స్టేషనంతా కావలసినంత సందడిగా ఉంది. రైలు బయలుదేరింది, బ్రతుకు జీవుడా అనుకున్నాను. 2 రోజుల్లోపున సుఖంగా ఇంటికి చేరవచ్చింది కదా అని సంతోషిస్తూ, ఇప్పుడు మొగల్తీరు ఎలా ఉంటుందో, మా వాళ్లు నా రాకకు ఎంత ఆదుర్తాతో వేచి ఉంటారో, ఇన్నాళ్లు ఒంటరిగా వాళ్లెలా రోజులు గడిపారో, నేనొస్తున్నానని తెలిసి ఇతర బంధువులు ఎవరైనా కూడా వచ్చుంటారేమో అనే ఆలోచనలు ఏవేవో బయలుదేరినా కూడా నాలో నేను నవ్వుకుంటూ మధ్య మధ్యను కొంచెం విషాద ఛాయలు తెచ్చుకుంటూ వెంటనే వాటిని వెనక్కి నెట్టుతూ పిచ్చివాన్లా నేనెక్కడున్నది మరిచి కూర్చున్నాను. మిగతా వాళ్లు ఎవాళ్ల భాషలో వాళ్లు సంభాషణలు సాగిస్తున్నారు. దొరసాని పిల్లలిద్దరూ అర్ధం అర్ధం లేని కబుర్లు గట్టిగా చెప్పుకుంటూ అస్తమానం వెర్రిగా కీచుగా పెద్ద పెద్ద నవ్వులు నవ్వుతూ హడావిడిగా ఉన్నారు. వాళ్లు చాలా తెలివైన వాళ్లమని, కేవలం ఆంగ్లదేశంలోనే జన్మించి గతిలేక ఈనాడు ఈ దరిద్ర దేశానికి వచ్చినట్లుగా మాటల్లోనూ నవ్వుల్లోనూ తల విసురులోనూ వ్యక్తం చేయడం ఆరంభించారు. వాళ్ల భాష చూస్తే నాకెంతో అసహ్యం అనిపించింది. మన వాళ్లెవ్వరూ ఎంత తక్కువ చదువుకున్నా ఆఖరుకు బొంబాయిలోనూ మద్రాసులోనూ రిక్షాలాగే వాళ్లు కూడా ఇంతకంటే మంచి ఇంగ్లీషే మాట్లాడడం విన్నాను. ఎదుటి బల్లమీదున్న పార్సీ సోదరులు వారి వ్యాపార గొడవల్లో పడ్డారు. నా పక్కనున్న మహారాష్ట్ర దంపతులు రైలెక్కినప్పటినుంచి ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా ఏదో గొడవ మహారాష్ట్రంలో సాగిస్తూనే ఉన్నారు. ఏదో జ్ఞాపకం వచ్చి సామాన్లన్నీ పైకి తీసి ఒక్కొక్క పెట్టెలోనూ ఉన్నవి కస్టమ్స్ పరీక్ష చేస్తున్నట్లు అన్నీ ఇవతల పడేసి మొగుడు వాటిని మళ్లీ సర్దుతుంటే, భార్య 2 పెట్టెలో అన్ని తీసి ఇవతల పడేస్తుంటే ఆయన విసుక్కుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. సుమారు 1 గంట పైగా వారు పెట్టెలు తిరగేసుకున్నా కావలసిన వస్తువు వారికి దొరికినట్లేదు. వారి భాష నాకు అర్థం కాకపోయినా ఆ వస్తువు నువ్వే ఎక్కడో పెట్టావు అంటే నువ్వే ఎక్కడో పెట్టావు. అయినా ఆడదానికి ప్రయాణమే పెడుతూ ఉంటే ఇంత మందిమతి ఏమిటి అన్న భావం ఆయన కొంచెం భయంతోనే వ్యక్తపరిచాడు. చాలండి, మీరు మీ కబుర్లోను ఆ వస్తువు ఫలానా చోట ఉన్నది, మీరు లేచి జాగ్రత్త పెట్టవలసిందని 100,000 సార్లు చెప్పాను. నా మాట వినిపించుకుంటే కదూ, పైగా నా మీద కాకలు, మగవాళ్ళందరికీ ఒకటే జబ్బు అనే భావాన్ని ఆవిడ చాలా పెద్ద గొంతుకుతో అతిశయమైన అభినయంతో వ్యక్తం చేసింది. నేను మొదట అన్నట్టు నాకు భాష తెలియకపోయినా వారి ముఖ భంగిమల వల్ల, అభినయం వల్ల వారి సంభాషణ అంతా నాకు అర్థమైనట్టు అనిపించి నేను ఎంతో ఆనందించాను. ఈ ఒంటరి ప్రయాణంలో ఈ కాలక్షేపం బాగానే ఉందనుకున్నాను. నాకు వారి భాషే గనక తెలుసుంటేనా వారి సంభాషణలో కలుగు చేసుకుని వారి తగవు పెంచడమో తుంచడమో చేసుండేవాణ్ణి. అది మరికొంత వినోదంగా ఉండేది. ఎలాగైతేనేమి, అర్ధరాత్రి దాటే వేళకు నెమ్మదిగా ఒకరొకరే ఆవలిస్తూ అయిష్టంగానే నిద్రలోకి జారిపోతూ నిద్రలోనే మరి 2 నిమిషాలు సగం సగం మాటలంటూనే బలవంతాన కళ్ళు మూతబడి నోళ్లు కట్టుబడి నిద్రపోయారు. నాకైతే ఎంతసేపటి వరకు నిద్ర రాక వాళ్ల ముఖాలు చూస్తూ వాళ్ల జీవితాలు ఊహించుకుంటూ వారి దినచర్యలు ఇలానే ఉంటాయి కాబోలు అనుకుంటూ నాకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలో ఉరిగిపోయాను. మర్నాడు బాగా పొద్దెక్కిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నాను. ఇక్కడ అందరూ దిగిపోవడం హడావిడి, కూలీల కేకలు, ఆడవాళ్ల హంగామా, మగవాళ్ల విసుగుదల, పిల్లల ఏడుపులు వగైరా సందడితో చెవులు బద్దలై ఉన్న మతి కాస్త పోతుందనిపించింది. నేను నా తరువాయి ప్రయాణానికి ఇక్కడ దిగి సాయంకాలం ఇంకో రైల్లో ప్రయాణించవలనని తెలుసుకున్నాను. నా సామాను వెయిటింగ్ రూంలోకి చేర్చి ఒక పావుగంట విశ్రాంతి తీసుకుని అక్కడనే స్నానం చేసి సామానంతా జాగ్రత్తగా చూడమని అక్కడ నౌకరుకు ఒప్పజెప్పి బయటికి భోజనానికి వెళ్లాను. మన దేశానికి కొంచెం ఇంచుమించుగా మన ప్రాంతాలకు వచ్చి కూడా ఇంత దరిద్రపు తిండి తినవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేకపోయాను. భోజనం మధ్యలోనే విడిచి కొంచెం పెరుగు మట్టుకు దాహం పుచ్చుకొని బయటికి వచ్చి 4 అరటిపాళ్లతో కడుపు నింపుకొని నగర దర్శనానికి బయలుదేరాను. ఇక్కడ ఏ కొద్దిమందో తప్ప తక్కిన వాళ్ళందరూ ఉర్దూలోనే సంభాషణలు. వీధులు వాహనాలు ఎంతో అసహ్యంగా ఉన్నాయి. ఘనత వహించిన నవాబుగారి నగరం కూడా ఇలా ఉన్నదేమా అనుకొని కొంచెం బాధపడ్డాను. మద్రాసు బొంబాయిలో వలె ఇక్కడ ట్రాంకార్లైనా లేవు. అక్కడ ఏమీ చూడవల్లని కాని ఎవర్ని పలకరించవల్లని కాని అనిపించలేదు. అంచేతను మళ్లీ కొన్ని పండ్లు కొనుక్కొని స్టేషన్లో విశ్రాంతి గదిలో చేరి అక్కడ సుఖంగా పడుకున్నాను. అదృష్టవశాత్తు ఆ గదిలో రద్దీ గాని సందడి గాని ఏమీ లేక సుఖంగా నిద్రపోయాను. సుమారు 2:30కు మెలకు వచ్చింది. బయటకొచ్చేసరికి అక్కడి బంట్రోతు గోడను జార్లబడి కునికిపాట్లు పడుతూ ఏవో కళ్ళను కంటున్నాడు. నేను వెళ్లి నాకిష్టం లేకపోయినా తప్పనిసరి అయి అతన్ని నెమ్మదిగా లేపి ఈ లోకంలోకి తీసుకొచ్చి వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందు కొంచెం టీ నీ తీసుకొని తరువాత నాకు రొట్టె వెన్న టీ తెచ్చిపెట్టమన్నాను. వాడు పరమానంద భరితుడై నిద్రాభంగమైన సంగతి కూడా మర్చిపోయి అసలు నిద్రే పోనట్టుగా నటించి ఒక్క పరుగున వెళ్లి ముఖ ప్రక్షాళనాధికములు ముగించుకునేసరికి వాడు పలహారశాల మనిషి చేతను నాకు పలహారములు పట్టించుకొచ్చాడు. కడుపులో కొంచెం చురుకుపాలు ఎక్కువగా ఉండటం మూలాన తెచ్చిన వస్తువులను క్షణంలో మాయం చేసి కూర్చున్నాను. అక్కడ నౌకరు ఒక కూలీని వెంట పెట్టుకుని రైలు వేళయిందని నన్ను నా సామాన్ని రైలెక్కిచ్చి నేనిచ్చిన బక్షీసు గ్రహించి ఎంతో ఆనందంతో ఆప్తబంధువుని సాగనంపినట్టుగా సాగనంపాడు. నేను రైలులో 2వ తరగతిలో వీలైన చోటు చూసుకొని సుఖాసీనుణ్ణయ్యాను. మరొక పావుగంటలో స్టేషన్లో హడావిడి, జనసమర్థం, పళ్ళు పలహారాలు అమ్మేవాళ్ల కేకలు ఎక్కువైనాయి. నా పెట్టె కూడా పూర్తయింది. 4-5గురు ముసల్మాన్లు, ఎవరో ఉద్యోగిలో ఉన్న ఒక ఆయన, ఆయన భార్య, మళ్లీ 2 ఆంగ్లో ఇండియన్ యువతులు, ఒక చంటిపిల్లతో తెలుగు దంపతులు నా పెట్టెలో చేరారు. బొంబాయిలోకి మళ్లేనే ఈ దంపతులు కూడా నా పక్కనే కూర్చున్నారు. దంపతులందరికీ నా మీద ఇంత అభిమానం ఎందుకో అర్థం కాలేదు. అయితే మటుకు చేసేదేముంది, చంటిపిల్ల ఏడాది గడుచుంటుంది. విశాలమైన కళ్ళు, నుదురు, నల్లని జుట్టు, బొత్తుగా తెల్లగా ఎంతో ముచ్చటగా ముద్దుగా కనబడ్డది. ఆ పిల్ల కూడా నాకేసి రెప్ప వాల్చకుండా చూస్తూ ఒక చిరునవ్వు చిలికిచ్చింది. ఎలాగైనా ఆ పిల్లను ఒక్కసారి తీసుకొని ఆలించి ముద్దాడి ఆ పిల్లకు గిలిగింతలు పెట్టి నవ్వించి ఆడుకోవాలననే వెర్రి సరదా పుట్టింది. ఎలాగూ ఆ పిల్లను నాకు మాట ఇమ్మని ఎలా అడగటం, వారేమనుకుంటారో అని ఎంతోసేపు సందేహిస్తూ నా వాంఛ తీవ్రతరం కాగా పట్టలేక నా పక్కనున్న పిల్ల తండ్రిని పలకరించి తమదేవురండి అన్నాను. బందరు అన్నారు. ఇక్కడేమైనా ఉద్యోగమా అన్నాను. ఇక్కడ కాదు, మా బంధువుల ఇంట్లో శుభం జరుగుతుంటే చూడ్డానికి వచ్చాను అన్నాడు. మరో 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుతూ మీదే ఊరు అన్నాడు నన్ను. మాది నర్సాపురం అన్నాను. హైదరాబాద్లో ఉంటున్నారా అన్నాడు. లేదు, ఇంగ్లాండ్లో చదువుకోవడానికి వెళ్లి 3 ఏళ్లు అక్కడ ఉండి ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను అన్నాను. ఆ మాట వినడంతోటే నేనెన్నో అడుగులు ప్రమాణం పెరిగినట్లు నాకేసి ఒక్కసారి చూసి మందహాసంతో కళ్ళు తల ఉంచుకుంది. ఆ చంటిపిల్ల కూడా తనకేదో తెలిసినట్టు నన్ను చూసి పకాలు నవ్వింది. ఏమమ్మా నన్ను ఎరుగుదువా, మనం ఎప్పుడైనా కలుసుకున్నామా, మనం పూర్వ స్నేహితులమా, రా ఇలా రా అని చెయ్యి చాపాను. ఎందుకండి అని ఆయన అంటుంటే ఆ పిల్ల గభీమని తండ్రి మీద నుంచి నా చేతుల్లోకి వాలింది. నేనా పిల్లని ఎంతో ఆప్యాయంగా అందుకున్నాను. ఆ అందుకోవడంలో నా చేతి వేళ్లు ఆ పిల్ల తల్లి చేతికి తగిలినం కాబోలు. ఆమె సిగ్గుతో కుచించుకుపోయింది. ఆ పిల్లను కౌగిలించుకుని ముద్దాడుతూ కూర్చున్నాను. కొంతసేపటికి నాతోనే ఆడుకుంటూ నావడిలోనే మూత్ర విసర్జన చేసింది. అన్నా అల్లరిపిల్లా అన్నాను. తల్లిదండ్రులది గమనించి అయ్యయ్యో ఎంత పనిచేశావే రాక్షసి అని తండ్రి పిల్లను లాక్కున్నాడు. ఆయన చేతుల్లోంచి తల్లి లాక్కుని ఆ పిల్లను ఒక్కడివైపోయింది. కొట్టకండి, నేను భరించలేను, ఆ పిల్ల చేసిన తప్పేమీ లేదు, చంటిపిల్లకేం తెలుస్తుంది అంటూ నాకేదో తెలిసినట్లు నేను 10 మందిని కనిపెంచినట్టు కబుర్లు చెప్తుంటే ఆమె కోపంతోటే కూతుర్ని రొమ్ముకు హత్తుకుని ముద్దాడటం ప్రారంభించింది. ఇలాగే వారితో మటుకు ఏవేవో కబుర్లు చెబుతూ విదేశీ విశేషాలు వర్ణిస్తూ నెమ్మదిగా నిద్రలోకి చేరాం. ఉదయాన్నే బెజవాడ చేరుకున్నాం. వారక్కడ దిగి వెళ్లిపోయారు. మళ్లీ ఒకసారి ఆ చెంటుపిల్లను అడిగి తీసుకొని ముద్దాడి నాతో వస్తావా పాపా అన్నాను నవ్వుతూ చేతులతో బుగ్గలు సాగదీస్తూ. అంది. అయితే ఇక మీరు వెళ్ళండి, మీకు బాధ్యత భారము తగ్గింది, మీ అమ్మాయిని తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటాను, శుభలేఖ పంపిస్తాను, మీరు తప్పకుండా రావాలి సుమండి అన్నాను. వాళ్లెంతో సంతోషంతో అలాగేలేండి, ఇంకొంచెం పెరిగి పెద్దదైన తర్వాత అప్పటి వరకు మీరు ఖాళీగా ఉంటే మీకే ఇచ్చి వివాహం చేస్తానులేండి, మీకెందుకు ఈ శ్రమ అని నిజంగా పిల్లని నేను తీసుకుపోతానేమో అనుకున్నంత కంగారుతో నా చేతిలో నుంచి తీసుకుని వారి దారిని వారు పిల్ల వెనక్కి తిరిగి నన్ను చూస్తుంటే వెళ్లిపోయారు. నేను కొంతసేపు అలాగే పరధ్యానంలో అక్కడే నిలబడిపోయి విశ్రాంతి గదికి నా సామాన్ పట్టించుకొని వెళ్లి అవశిష్టములు తీర్చుకొని స్నానం చేసి దుస్తులు వేసుకునేటప్పటికీ తూర్పుకు వెళ్లే మా బండి సిద్ధంగా ఉన్నదని తెలుసుకొని మళ్లీ రైలుకి పరిగెత్తాను. భోజనం సంగతి ఏమిటన్న మాట స్ఫురణకు రానేలేదు. ఆ చంటిపిల్లే కళ్లల్లో మెదులుతూ కడుపు నిండినట్టయింది. రైలు బయలుదేరి ప్రయాణంతో ముందుకు సాగుతుంటే ఆలోచనలు 3 సంవత్సరాల వెనక్కు మళ్లాయి. అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించకుండా ఏమీ తెలియకుండా అభము శుభము ఎరుగని అమాయకత్వంతో మొదటిసారిగా రైలెక్కి చేసిన మద్రాసు ప్రయాణం స్ఫురణకొచ్చింది. ఈ స్టేషన్లు కొన్ని గుర్తొచ్చే, వాటిలో మార్పు ఏమీ కనపడలేదు. తోటి ప్రయాణికులు ఆనాటి జనంలాగానే ఈనాడు కనబడ్డారు. ఎటొచ్చి 2వ తరగతి గనక ఇందులో పాఠక జనం కాక కొంచెం పై తరగతి వారు ఈనాటి వారు ఉన్నారు. మధ్యనెక్కడో కడుపులో మారుతుంటే మళ్లీ కొన్ని పళ్ళు, రెండు మిఠాయిండలు కొనుక్కొని తిని కాసి నీళ్లు తాగి ఆకలిని అణిచాను. సాయంకాలానికి నిడదవోలు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్లీ ఒకసారి పూర్వస్మృతులన్నీ మెదడులో మెలగడం మొదలుపెట్టినాయి. స్టేషన్ మాస్టర్తో టికెట్ కోసం పడ్డ తగాదా, రైలెక్కబోతూ సామాన్తో వెనక్కి పడటం, నేనెక్కవలసిన రైలు కాక ఎదరవైపుకు వెళ్లే రైలు ఎక్కటం, దిగమంటే దిగనని తెలివి తక్కువగా డబాయించడం మొదలైనవి ఎన్నెన్నో జ్ఞాపకాలు. నన్నలాగే అక్కడనే నౌకర్కు అప్పచెప్పి దగ్గర్లో ఉన్న హోటల్లో ఎంతో డోకొస్తున్నా 3 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తెలుగు భోజనం రుచి చూశాను. తరువాత సామాన్ పట్టించుకొని పడవల రేవుకు వెళ్లాను. వెనకటికి మళ్లేనే మళ్లీ పడవలో ఓ గది తీసుకుని కూర్చున్నాను. త్వరలోనే సరంగులు పెద్ద పెద్ద కేకలతో హడావిడితో పడవను మడుగులోకి తోసేసి నర్సాపురం వైపు ప్రయాణం సాగించారు. రాత్రి అయిన కొద్దీ తాడ్లాగే సరంగుల ఈలపాటలు, పడవలో కూర్చున్న వాళ్ల రకరకాల ముచ్చట్లు, నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసినా నాకు మటుకు మనస్సుకి ఎంతో హాయ్ అనిపించింది. ఒక్కొక్క మైలే ముందుకు వెడుతుంటే, మా ఊరు సమీపిస్తుంటే మా ఇల్లు, మా వాళ్లు కళ్ళ ఎదుట నిల్చున్నట్లు, వాళ్లతోటి మాట్లాడుతున్నట్లు, చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటున్నట్లు ఊహించుకుంటూ భావనా ప్రపంచంలో విహరిస్తూ నన్ను నేను మరిచి నిద్రమరిచి తెల్లవార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పడి కూర్చున్నాను. సుమారు జాము పొద్దెక్కేసరికి నర్సాపురం చేరుకున్నాం. వెంటనే పడవ దిగి 3 సంవత్సరాలుగా లోపల అణిగి ఉన్న స్వస్థలాభిమానం, కాబోయే మాతాపిత్రుల సందర్శన భాగ్యం, ఇందా ఏవేవో ఊహలు నన్ను వెంట పెడుతూ వేగిరిపాటుతో జట్కా బండి కుదుర్చుకొని బండివాణ్ణి తొందరగా పోనిమ్మని వేధించుకొని తిని తుదకు మొగల్తురు చేరాను. బండి మొగల్తురు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు 11 గంటలవుతోంది. బండి చూసి, బండిలో నూతనంగా కనబడే నన్ను చూసి, ఎవరా ఈనా అనే మీమాంస చాలామందికి బయలుదేరింది. తహసీల్దారో కలకటేరేనా అయ్యుంటే ముందు డవాకు బంట్రోతూ ఉండడేంటి అని ఒక అనుభవశాలు అడుగుతున్న మాట కూడా వినపడ్డది. మరైతే ఊరు అనే తర్జన భర్జనలు అవుతుండగా నా బండి వాళ్లకు సందేహ నివృత్తి చేయకుండానే ముందుకు దూసుకుపోయింది. కొందరు కుర్రాళ్లు నా వెంట కొంత దూరం పరిగెత్తినా నన్ను అందుకోలేకపోయారు. బండి మా వీధిలోకి మళ్లడంతోటే వీధి మొగను నిలబడి ఏవో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు నా ముఖం చూసి, మన చాత్తులుగారు అబ్బాయా ఏంటి అన్నారొకరు. సీమ నుంచి దిగాడేంటి అని మరొకరన్నారు. మరి సీమ నుంచి దిగితే నెత్తిమీద దొరటోపి ఉండద్దేంటి అని మరొకడన్నాడు. ఏయున్నా లేకపోయినా దొరసానమ్మ ఉండద్దేంటి అని మరొకడన్నాడు. ఎదుగు తెరుగు తేటలు నువ్వును, దొరసానమ్మ వస్తే మట్టుకు బాపనింటికి ఎలా వస్తుంది అని వారిలో వారు జవాబులు దేనికి రాక తెలియక చూస్తూ ఊరుకున్నారు. బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది. నేను ఆ పూట వస్తానని మా వాళ్ళు అనుకోలేదు. వీధిలో బండాగిన చప్పుడు వినడంతోటే నేనే వచ్చి ఉంటాననే ఆశతో మా అమ్మ పరుగు పరుగునొచ్చి తలుపు తీసేసరికి నా గుండెలు రైలు వేగంతో కొట్టుకుంటున్నా గభీమని ఉరికి ఒళ్లంతా కళ్ళు చేసుకుని గుమ్మానికి ఎదురుగుండా నిలబడ్డాను. తలుపు తెరవడంతోటే నా ముఖం కనబడగానే మా అమ్మ కూడా ఓ క్షణం నిలబడి, నాయనా వచ్చావా అని వెర్రి కేకతో తను మడికట్టుకున్న సంగతి కూడా మర్చిపోయి నన్ను ముట్టుకోవచ్చినా ముట్టుకోకూడదా, లోపలికి రానివ్వచ్చినా రానివ్వకూడదా అనేది ఏదీ ఆలోచించకుండా గభీమని నన్ను కౌగిలించుకొని నోట మాట లేకుండా సంతత ధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. నేనంతకంటే బెంబేలు పడిపోయి నిశ్చేష్టుడినై మా అమ్మ కన్నీరు నా చొక్కాను తడుపుతూ ఉంటే అంతకన్నా ఉప్పెన్లా పొంగుకొస్తున్న నా కన్నీటితో ఆమె శిరస్సును అభిషేకించాను. దేవతార్చన చేసుకుంటున్న మా నాన్న మా అమ్మ కేక విని కాబోలు, ఎన్నడూ అలవాట్లేని తొందరపాటుతో దేవుణ్ణి దేవతార్చన్ను కూడా విడిచి ఒక్క అంగలో ఆయన వాకిట్లోకొచ్చి నా ముందు నిలబడిపోయారు. ఆయనకు వాగ్బంధనమై కన్నీరు మట్టుకు బయటపడకుండా ఆనకట్ట కట్టి అనిమిషి నేత్రాలతో పంచ ప్రాణాలను నేత్రాల్లోనే నిలుపుకొని నాకేసి చూస్తూ నిలబడిపోయారు. ఇలా కొన్ని నిమిషాలు నిశ్చలంగా నిలబడిపోయాం. బండివాడు సామాన్ దింపి లోపల పెట్టాడు. మా వీధి చివరను పై వీధిలోనూ నన్ను గురించి మీమాంస పడ్డవారు మా గుమ్మంలోకి గబగబా చక్కా వచ్చి నోట్లో చుట్ట అవతల పారేసి కాళ్ల చెప్పులు వీధిలోనే విడిచి నా వెనుక నాలుగడుగుల దూరంలో మమ్మల్ని చూస్తూ నిలబడిపోయారు. అప్పటికి మంత్రముగ్ధులమైన నేను మా అమ్మ నాన్న ఒక్కసారే చైతన్యం తెచ్చుకొని రానాయనా లోపలికి అంటూ తను ముందు దారితీసింది. మా అమ్మా నాన్న అలాగే నిలబడి ఈవేళొస్తావా రేపొస్తావా అనుకుంటున్నావు అన్నారు. మా వెనకనున్న జనం గుమ్మం లోపలికొచ్చి మా నాన్నకు నాకు నమస్కారం చేసి బాబుగారు అబ్బాయి వచ్చేశారు, మీరు చాలా అదృష్టవంతులు, ఆ అబ్బాయి గారిని చూసి కలకటేరనుకున్నామండి, మనూరికే బాబు కలకటేరైతేనా అని నలుగురైదుగురు ఏకకంఠంతో అన్నారు. నేను చిరునవ్వు చెందిస్తూ మాట్లాడకుండా నిలబడ్డాను. ఏదో ఈనాటికి మూడేళ్ల తర్వాత పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి మా వాణ్ణి క్షేమంగా అది ఈ భయంకర యుద్ధ సమయంలో తీసుకొచ్చి మాకప్పజెప్పాడు. ఆయన అనుగ్రహమే ఉంటే మనకెప్పుడూ ఏ లోటు ఉండదు. పాపం మీరేదో పనుల మీద బయలుదేరినట్టున్నారు. మా వాడు కాస్త బడలికి తీర్చుకొని స్నానపానాదులు ముగించుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు. సాయంకాలం సావకాశంగా కలుసుకుందాం, ఏమంటారు అన్నాడు మా నాన్న. ఆయన నేర్పు, వచో నైపుణ్యము, సమయస్ఫూర్తి నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. వచ్చిన వారంతా చెప్తాం చెప్తాం సెలవిప్పించండి అని నమస్కరించి చక్కా పోయారు. ఇంతలో మా అమ్మ లోపలికి వెళ్లి స్నానం చేసి వేరే మడిబట్ట కట్టుకుని ముఖం నిండా పసుపు అర్ధరూపాయంత బొట్టుతో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వర్ల మహాలక్ష్మిల కళకళలాడుతూ ఆనందంతో వచ్చి నిలబడ్డది. నాయనా క్షేమంగా వచ్చావా? దారి పొడుగునా ప్రమాదాలు భయపెట్టలేదు గదా, అటువంటిదేమీ జరగదని పరమేశ్వరుడు మన ఎందు ఉన్నాడని నా దృఢ విశ్వాసం. అందుకనే స్థిరచిత్తంతో రోజు లెక్క పెట్టుకుంటూ నీ రాకకు ఎదురుచూస్తున్నాం అన్నారు మా నాన్న. ఇంతసేపు నాకు కొంచెం దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నారు. నేను మటుకు అక్కడున్న బల్ల మీద కూర్చున్నాను. అప్పుడు లేచి ఆయనకు పాదాభివందనం చేద్దామనుకుంటూ ఉంటే ఆయన నా ఊహ కనిపెట్టి, ముందు నువ్వు లేచి స్నానం చేయినాయనా, అమ్మ నీకు అక్కడ వేణీళ్ళు పెట్టుంటుంది, ఈ లోపున నేను నా దేవతార్చన ముగించుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయారు. నేనొక్క క్షణం అలాగే నే పుట్టి పెరిగిన ఆ ఇంటి గోడలను చూస్తూ కూర్చున్నాను. ఎంతసేపో తెలియలేదు. మా నాన్న దేవతార్చన పూర్తి కావుస్తూ సూచనగా గణాగణ గంట మ్రోగింది. నేను ఉలిక్కిపడి మైకల్లో నుంచి లేచినట్లుగా లేచి నిలబడ్డాను. మూడేళ్ల క్రితం వరకు ఎన్నోసార్లు విన్న మంత్రపుష్పం నేడు మళ్లీ మా నాన్న కంఠంలోంచి వెలువడుతూ ఉంటే ఒళ్ళు జలధరించింది. అప్రయత్నంగా చేతులు జోడించి నిలబడ్డాను. మంత్రపుష్పం పూర్తి కాగానే స్నానానికి బట్టలు విడిచి తువ్వాలు తీసుకొని, చిన్నప్పుడు లేని అలవాటు, ఇప్పుడు కొత్తగా వచ్చింది, సబ్బు కూడా తీసుకొని వంటింట్లో నుంచి వెళ్లవచ్చునో వెళ్లకూడదో అనే సందేహం కలిగి మా సావిడి పక్కనున్న సందులో నుంచే నూతి దగ్గరికి వెళ్లాను. 3 సంవత్సరాలుగా అలవాటైన స్నానాల గది, స్నానాల తొట్టె, దిగంబర స్నానం మర్చిపోవలసి వచ్చింది. ఒక్క క్షణం తటపటాయించి తువ్వాలు అక్కడున్న దండం మీద వేసి సచేల స్నానం చేశాను. పూర్వపలవాటు జ్ఞాపకం వచ్చి తువ్వాలు తడిపి మొలకి చుట్టుకొని పంచ నీడల్లో జాడించి అక్కడే దండం మీద ఆరవేసి లోపలికొచ్చాను. ఇంతసేపు మా అమ్మ తలుపు వారం నిలబడి సమస్తం మరిచి ఈ సృష్టి అంతకు నేనొక్కడే అయినట్టు ప్రాణమంతా కళ్లల్లో పెట్టుకొని నా కేసి చూస్తూ, నా ప్రతి సంచలనము చర్య గమనిస్తూ హర్షిస్తూ ఉండిపోయింది. నేను వచ్చిన దారినే మళ్లీ సావిట్లోకి వెళ్లి నూతన వస్త్రధారణ చేసి బొంబాయిలో కొన్న సన్నని లాల్చీ కూడా తొడుక్కొని తల దువ్వుకొని కూర్చున్నాను. మా నాన్న భోజనానికి ఉపక్రమించినట్టున్నారు. మా అమ్మ అద్దము గంధాక్షతలు తీసుకొని నా ముందు పెట్టి, "బొట్టు పెట్టుకో నాయన, నీకు ఈవేళ రేపు కూడా ఇక్కడే భోజనం పెట్టవలసి ఉంటుంది. ఏం చేయను నాయన, ఆ మాట ఈ పాడు నోటుతో అనవలసొచ్చింది" అంటూ లోపలికి వెళ్లి నాకు సావిట్లోనే ఒక పీట వేసి విస్తర వేసి యథాశాస్త్రీయంగా వడ్డించింది. నేను భోజనాన్ని కూర్చోబోతుంటే, "నాయనా, చొక్కా విప్పేసి కూర్చో" అంది. చొక్కా విప్పబోతుంటే కొంచెం దగ్గరకొచ్చి, "యజ్ఞోపవీతం ఉన్నదా?" అని అతి రహస్యంగా అడిగింది. ఉన్నదని చెప్పాను. ఇటువంటి అవసరం వస్తుందని ఊహించి నేను ముందే జాగ్రత్త పడ్డాను. నేను విస్తర దగ్గర కూర్చున్న తర్వాత పరీక్షిస్తానో లేదో అని మా అమ్మ తలుపుచాటు నుంచి చూస్తూనే ఉంది. నా భోజనం అయ్యే వరకు నాకు కావలసినవన్నీ ఒకటికి 10 సార్లు అడుగుతూ సావిడి వంటింటి మధ్య మా అమ్మ తిరుగుతూనే ఉంది. ఉత్తరాపోసాను కాగానే కన్నీటితో రుద్దకంఠంతో, "ఆ విస్తరి తీసేసి వీధిలో పారేనాయనా" అంది. తరువాత, "నేనిక్కడ ప్యానీలు చల్లుతా, కాస్త చేత్తో రాసాయి బాబు. ఎంత దురవస్థ వచ్చింది నాయన, ఈనాడు నీ చేత ఈ పనులన్నీ చేయించవలసి వచ్చింది" అని ఎంతో వాపోయింది. నేను నవ్వుతూ మెతుకులెత్తేసి విస్తరి మడుస్తూ, "ఏమిటమ్మా, ఇదేదో నాకు కొత్త అయినట్టు అలా బాధపడ్డానెందుకు? చిన్నప్పటినుంచి నేను బయట చేరినప్పుడు ఎన్నిసార్లు చేయలేది పని, అలవాటు మర్చిపోలేదులే ఇంకా" అన్నాను నవ్వుతూ. "మర్చిపోలేదు నాయనా, ఇంకా జ్ఞాపకం ఉందిరా పిచ్చినాన్న" అంటూ లాలనగా పెదవులపై హాసం చిందిస్తూ కంటతడి పెట్టుకుంటూనే ఉంది. ఇంతలో మా నాన్న కూడా భోజనం ముగించుకొని ఇవతలకొచ్చాడు. ఆయన కూడా నేను కూర్చున్న బల్లమీదనే కూర్చున్నారు. ఆయన కాళ్లు పైన పెట్టుకున్నారు. వారికెదురుగా సాష్టాంగ నమస్కారం చేశాను. "ఎందుకురా అబ్బాయి, ఇప్పుడెందుకు?" అన్నారు. నేను లేచి నిలబడి కంపితగాత్రంతో, "నా అపరాధాన్ని మన్నించలేరా నాన్న? చేసింది అంత అకార్య కారణమా? విదేశాలలో విద్య నేరిస్తే ఎంతో విజ్ఞానము నాగరికత అబ్బుతుందని, తరువాతను పెద్ద ఉద్యోగమై పెద్ద హోదాలోకి రావచ్చునని కొందరు పెద్దలు పదే పదే చెప్పగా విని క్షణికోద్రేకంలో తొందరపడి వెళ్ళిపోయాను. ఆ వెళ్లిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మిమ్మల్ని మరవలేదని, మీకోసం ఎంతో బెంగా బాధ కలిగిందని చెప్తే నమ్మగలరా నాన్న? ఆనాడు మీ అనుమతి అర్థించుంటే మీరు అంగీకరించేవారేనా? ఇంటి దగ్గర్నే ఈ ఇరకాటంలో పడి ఎదుగు బొదుగు లేకుండా కనుబొమ్మం మీద వెంట్రుకలా జీవించవలసిందే తప్ప నాకు మార్గాంతరం ఏమీ కనబడలేదు. ఇక్కడ చదువు నాకు నచ్చలేదు. అంచేతను తెగించి మీ ఆగ్రహానికి కూడా భయపడక తిన్నగా వెళ్ళిపోయాను. అది ఈనాటికీ క్షంతవ్యం కాని నేరమా నాన్న? బోల్డంత డబ్బు మీ చేతను ఖర్చు పెట్టించాను. మీకు మనోవ్యాకులత ఎంతో కలిగించాను. ఇంకనూ ఆ దోషమును సరిదిద్దుకోగలనని ధైర్యం ఉంది. అక్కడ విద్య, అక్కడ బోధనా పద్ధతులు నన్నెంతో ఉత్సాహవంతునిగా చేసి ఎన్నెన్నో అజ్ఞాత విశాల ప్రపంచాలు నా కళ్ళెదుట చూపించింది. ఏమైనా నాకు విశాల దృక్పథం ఏర్పడింది. అహంభావం సన్నగిల్లి మానవుని అల్పత్వం స్పష్టమైంది. జీవితంలో సత్యానికున్న స్థానము విలువ తెలుసుకోగలిగాను. ఇంకను భవిష్యత్తంతా తీర్చిదిద్దగల సమర్థుడు భగవంతుడు ఒక్కడే. మీరు మటుకు నన్ను అనుగ్రహించి మన్నించానని ఒక్క మాట అనండి నాన్న. నాకెంతో తృప్తిగాను ఉత్సాహంగానూ ఉండి 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంటుంది. ఆ ఒక్క మాట అనండి నాన్న" అని ముకుళిత హస్తములతో అలాగే ఆయన ఎదుట నిలబడిపోయాను. ఆయన 2 నిమిషాల వరకు వంచిన తల ఎత్తలేదు. నేను చెప్పింది విన్నారో లేదో తెలీదు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఏ భావమో వ్యక్తమయ్యేది కాదు. ఇప్పుడూ అంతే. కొంతసేపటికి వారు తలెత్తి నా ముఖంలోకి సూటిగా చూస్తూ,
నాయనా, నా క్షమను నీవింతగా కోరడమెందుకు? నీమీదను నాకు కోపం ఏమాత్రం లేదు. నీ వెళ్లిన కొత్తలో మటుకు నా స్వార్థం చేతను, అహంకారం చేతను, నా వయస్సులో నాకండదండగా ఉండవలసిన వాడవు దూరమయ్యావే అని బాధపడిన మాట వాస్తవమే కాదనను. ఇక నీవు చేసిన పని, దాని మంచి చెడ్డలు ఈనాటికి నేను నిర్ణయించలేకపోతున్నాను. ఆ నిర్ణయం చేయవలసిన వాడు కూడా పరమేశ్వరుడే. ఆ దేశాలలో నీ విద్య దిగ్విజయంగా ముగించుకొని అపమార్గాన పడక ఈ కల్లోల పరిస్థితుల్లో క్షేమంగా ఇంటికి చేరగలిగావంటే ఆ పరమేశ్వరుడు నీ చేతను హర్షించి నీ అందుండి అనుక్షణం నిన్ను కాపాడుతున్నాడనే భావం నాకు కలిగింది. నిన్ను చూస్తుంటే నాకు ఆనందమే గాని ఆగ్రహమేమీ లేదు. ఇప్పుడింకా 2 రోజులు నిన్ను దూరంగానే ఉంచి మన సాంప్రదాయం ప్రకారము మన సదాచార పద్ధతిని నీకు ప్రాయశ్చిత్తం చేయవలసి ఉన్నది. సాయంకాలమున పురోహితులతో సంప్రదించి ఆ ఏర్పాటు చేసే వరకు మనమింకా ఎడమొహంగానే ఉండవలసి ఉంటుంది. దూర ప్రయాణం చేసొచ్చావు, కాసేపు విశ్రమించు అని ఆయన లోపలికి వెళ్లిపోయారు. నేను బల్ల మీద పక్క వేసుకుని మా అమ్మతో కబుర్లు చెప్పుకోవాలనే ఆసక్తి ఉన్నా లోపలికి వెళ్లడానికి సందేహిస్తూ పడుకున్నాను. పడుకున్న ఉత్తర క్షణంలోనే నిద్ర వచ్చింది కూడాను. సుమారు 4 గంటల వరకు మెలకువే రాలేదు. మామూలు ప్రకారం టీ ఇస్తుందేమో అమ్మ అనుకొని, మన ఇంట్లో అటువంటి అలవాట్లేమీ లేవు కదా, ఈనాడు హఠాత్తుగా ఆవిడ ఎలా చేయగలదు అని అనుకుంటూ ఉండగా మా అమ్మ నాకు కాసిన మంచినీళ్లు, కొంచెం పలహారం తీసుకొచ్చి అక్కడ పెట్టి, నాయనా నూతి దగ్గరికి వెళ్లి ముఖం కాళ్లు కడుక్కో, వచ్చి పలహారం తీసుకో అన్నది నా కేసు చూస్తూ. నేను మందహాసంతో లేచి, ఇవన్నీ ఎందుకు చేశావమ్మా ఇప్పుడు అన్నాను. తర్వాత చెప్తాలే, ముందు నువ్వెళ్లి కాళ్లు కడుక్కురా అంది. నేనెంతో సంతోషంతో లేచి 3 సంవత్సరాలు రోజూ అధమం 4-5 సార్లు తీసుకునే టీ హఠాత్తుగా మానేయడం ఎలాగా అనుకుంటూ వెళ్లి కాళ్లు కడుక్కొచ్చి మా అమ్మ అమృతహస్తంతో చేసిన పలహారం ఎంతో సంతోషంగా తింటే నాకు మళ్లీ టీ తాగవల్లనే ధ్యాసే లేకుండా పోయింది. ఈ కార్యక్రమం ముగిసిన కొంచెం సేపటికి మా పురోహితుడు వచ్చాడు. మా నాన్నగారు ఆయన కొంచెంసేపు సంప్రదించుకొని ఎల్లుండి ప్రాయశ్చిత్త కాండ జరిపించవల్లని నిశ్చయం చేసుకుని కావలసిన సామాగ్రి కోసం మా నాన్న లేచి వీధిలోకి వెళ్లారు. మరో 10 నిమిషాలు మా పురోహితుడు నా యోగక్షేమములు విచారించి ఆయన వెళ్లారు. మర్నాడుదయం నేను లేచి అవశిష్టములకు చెంబు తీసుకుని బయటికి భయపడుతూ వెళ్లాను. అందులోనూ కొంచెం పొద్దెక్కిన తర్వాత కావడానా మరీ సిగ్గనిపించింది. ఇక్కడ ఈ మాత్రం మార్పైనా రాలేదని విచారిస్తూ గత్యంతరం లేక పైకి ఎంతో దూరం వెళ్లి తిరిగి వస్తూ దారిలో ఉన్న చెరువులో స్నానం చేయవల్లని బుద్ధి పుట్టింది. వెంటనే చెరువులో మునిగి కొంచెంసేపు ఈతలాడుతుంటే చెరువులోనూ గట్టుమీదనూ ఉన్న స్త్రీ పురుషాదులు నా కేసి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది నన్ను చూస్తున్నారనే జ్ఞానం కలగ్గానే ఏదో తప్పు చేసినట్లు సిగ్గుపడుతూ పైకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒకరిద్దరు గ్రామవాసులు పెద్దవారు, ఏమయ్యా సీమకెళ్లినా 3 ఏళ్లైనా ఈత మర్చిపోకుండానే వచ్చారే, చాలా సంతోషం. అక్కడ చలిగట్రా లేకుండా ఇలాగే చెరువులు అవి ఉండి అందులో స్నానాలు చేస్తూ ఈతలు కొడుతూ ఉంటారా అన్నారు. నేను నవ్వుతూ, అక్కడ స్నానానికి వేరే ఏర్పాట్లుంటాయి, ఇలాంటి 6 బయట చెరువులుండవు, ఏ నదిలో కాలువలో ఉన్నా అందులో ఇలా స్నానం చేయడానికి అక్కడ శీతలం ఒప్పుకోదు, అక్కడి ప్రజలు ఈ అర్ధనగ్న ప్రదర్శన ఒప్పుకోరు అన్నాను. హాస్, హబ్బా, అలాగంటండి, ఇంకా మరైతేను మరి ఏం అనుకోకండి, కానీ మరి బయలుకెళ్తారా అండి అన్నాడు. స్నానమే చేయని వాళ్లు బయలుకెలా పెడతారు అన్నాను నవ్వుతూ. మరైతే మీరు ఈ 3 ఏళ్ళు ఎలాగండి వాళ్ళ మటుకు స్నానం మాట ఎలా ఉన్నా ఇది లేకపోతే ఎలా బతుకుతారండి అన్నారు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. కంగారు పడకండి, ఇది అసలు లేదని నేను చెప్పలేదు. ప్రతి ఇంట్లోనూ దానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది అన్నాను. ఆహా, అలా చెప్పండి, నర్సాపురంలోనూ అక్కడ ఉన్న పాకిదొడ్డుల్లాంటివన్నమాట అన్నారు. అలాంటివి మట్టుకు కాదు, అవి బాగు చేయడానికి వేరే మనుషులు అక్కర్లేకుండానే శుభ్రమయ్యే ఏర్పాట్లు వేరే ఉన్నాయిలేండి, తర్వాత మనవి చేస్తాను అంటూ ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారో అనే భయంతో తొందరగా చెరువులోంచి పైకొచ్చేశాను. మరైతే బాబూ అని వారింకా ఏదో అడగబోతూ ఉంటే గబగబా పరుగు తీసినంత వేగంతో ఇంటికొచ్చి చేరుకున్నాను. మా వీధి అరుగు మీదను సుమారు 40-50 మంది గ్రామ పెద్దలంతా అన్ని వర్ణముల వారు సభ తీర్చి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. చచ్చేంద్ర దేవుడా, అక్కడ తప్పించుకున్నా ఇక్కడ తప్పేటట్టుగా లేదు. వీళ్ళు ఏవేవో చచ్చు ప్రశ్నలు వేసి నన్ను వేధించుకు తింటారు కాబోలు అని హడలిపోతూ వారందరూ లేచి నమస్కరిస్తూ మందహాసం చేస్తుంటే, కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి తడిబట్టలు విడిచి ఆరవేసుకొని చొక్కా తొడుక్కోబోతూ ఉంటే, మా అమ్మ నేనేమీ అడక్కపోయినా కమ్మని నేతి పెసరట్లు 4 ఒక వెండి కంచంలో పెట్టి మంచినీళ్ళొక చెంబుతోనూ ఓ గిన్నెలో పాలు తీసుకొచ్చి అక్కడ కింద పీట వేసి అమర్చింది. నేనెంతో ఆనందంతో ప్రాణం లేచివచ్చి ఇలాంటి పెసరట్లు 3 తర్వాత తింటుంటే ఎంత సుఖంగా ఉందో వర్ణించలేకుండా ఉన్నాను. తరువాత పాలు తీసుకుని వీధి అరుగు మీద నా కోసం వేచి ఉన్న గ్రామ పెద్దలను కలుసుకోవడానికి వచ్చాను. నేను రావడంతోటే వారంతా మళ్లీ లేచి నుంచుని ఒకవైపునున్న అరుగు మీద వారు కొంచెం వెనక్కి సర్దుకొని నాకు చోటు చేసి నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చోబోతుంటే, మా ఇంటి చాకలి, ఒక మాట ఉండండి బాబయ్య, సాబా బాలిసు తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతుంటే, వద్దులేవోయి వారందరూ కూర్చున్నారు కదా, నాకు మటుకు ఎందుకు అన్నాను. వాడు తెల్లబోయి కిందకి తప్పుకున్నాడు. ఒక్క క్షణం ఎవరు ఎలా సంభాషణ ప్రారంభించాలో తెలియక తటపడాయిస్తుంటే ఒక రాజుగారు పెద్దవారు, బాబు పార్వతీశం బాబు ఎప్పుడొచ్చారు, నేను రాత్రి ఇంటికొచ్చేసరికి చాలా ఆలస్యమైంది, అప్పటికప్పుడే మీరొచ్చారని కొత్త మనిషి అయ్యారని అందరూ చెప్పుకుంటుంటే చూద్దామని ఎంతో మనసు తొందర పెట్టినా అప్పటికి మీరు పడుకొనుంటారని మా వాళ్ళు వెళ్ళొద్దన్నారు, అందుకని మనసు ఎంత పీకుతున్నా ఆగిపోయి పొద్దున్నే లేచొచ్చాను అన్నారు. చాలా సంతోషం, మీరందరూ ఉదయాన్నే మీ మీ పనులు మానుకొని నన్ను చూడ్డానికి వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది. ఏమిటి విశేషాలు? ఈ ఊరు వదిలి మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయినా నా ప్రాణం తరచూ ఇక్కడ తిరుగుతూ మిమ్మల్ని అందరినీ చూస్తూ మీతో మాట్లాడుతూ ఈ వీధులంటా పొలాలంటా కాలువగట్టలంటా తిరుగుతున్నట్టే ఉంది. మీరందరూ క్షేమంగా ఉన్నట్టేనా? కాలమానము వ్యవసాయాలు బాగున్నాయి కదా అన్నాను. అయ్య బాబోయ్ బాబు, మన పార్వతీశం బాబుగా అన్నీ ఎరికే, మనని ఎవరినీ మర్చిపోలేదు అన్నాడు మా మాజీ రైతు ఒకతను. అక్కడ అంతా కొత్తగా అమ్మసేమండి అని ఒక యువకుడు అడిగాడు. అవునోయ్ అంతా కొత్తే మరి అన్నాను. మరైతే ఎలాగండి బాబయ్యా అన్నాడు. ఇంతలోనే అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారా లేకపోతే మన భాష కూడా ఉంటుందా అని అన్నాడు ఒకతను. అయ్ బాబోయ్ బాబు, మరి చిన్నపిల్లల మాటేటండి, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా అండి అన్నాడు మరొక ఆసామి. నేను నవ్వుతూ, తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లవాళ్ళు నేర్చుకునేది, పెద్దవాళ్ల మాటలు చిన్నవాళ్ల పాటలు అనే సామెత కూడా ఉంది కదా మనలో అన్నాను. అయితే ఇళ్ళు కూడా మనిళ్లల్లా ఉంటావా అండి అన్నాడు. ఇలా ఉండవు కాని అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగులు అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అక్కడే పడుకోవడం లాంటివేవీ ఉండవు అన్నాను. అంతలో గుండెలు పగిలిపోయినట్టు, వీధి అరుగులే లేవా అండి అన్నాడు. ఉండవన్నాను. మరైతే మొహాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు. ఏమో తెలియదు గాని అందుకనే కాబోలు చాలా మంది అక్కడ మొహాలు రోజు కడుక్కోవడం అంటూ ఉండదు అన్నాను.
ఏమిటేమిటి
అంటూ ఒక రాజుగారు గోడను జార్లబడి ఉన్నవాడు నిటారుగా కూర్చొని,
మొహాలు కడుక్కోరు?
అరేళ మొహాలు మండ మొహాలే కడుక్కోపోతే ఇంకేం కడుక్కుంటారు? ఆ పాచినోటితోనే అన్ని తినడం తాగడం అన్నమాట. అయ్యవేళ మొహాలు తగలేయ్యా. అదేమి దేశమయ్యా పార్వతీశం బాబు, ఆ పాడెక్కడ దొరికిందయ్యా నీకు వెళ్లడానికి అన్నాడాయన గుండెలు బాదుకొని.
ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటుందిలేండి.
అక్కడదాకానో ఎందుకు, మన పక్కనున్న తమిళ సోదరులు
నాలుగు గీసుకోరు,
అలా అని వాళ్ళ మొహాలు తగలేస్తావా, నాలుకలు కోసేస్తావా? వారిలో ఎంతమంది విద్వాంసులు, మేధావులు, పండితులు, వేదాధ్యయనం చేసిన వారు ఎంతమంది లేరు గనక అన్నాను.
మరైతే బయలుకెళ్లడానికి బయళ్లేనా ఉంటాయా అండి అన్నాడు ఎంతో దీనంగా ఒకతను.
ఆ క్షణంలో ఆ అవసరం తనకు కలిగినట్లు. నేను కొంచెం నవ్వుతూ, బయళ్ళు, బేళ్లు, గుట్టలు, కొండలు కావలసినన్నుంటాయి గాని అక్కడ ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు, ఎవరూ చెయ్యరు కూడాను అన్నాను.
ఇదెక్కడ చావొచ్చిందండి, పొద్దున్న చేయవలసిన రెంటికి వీలు లేకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు, మీరెలా బతికి బయటపడ్డారు
అన్నాడు మరొక ఆయన. నేను సమాధానం చెప్పేలోపునే, బయళ్లలో బయళ్ళు వెళ్ళకూడదంటారు, కాలువల్లోనూ నదుల్లోనూ జలకాల ఆడకూడదంటారు, ఇంకేడు చేయొచ్చు స్వామి అన్నాడు ఒక ఆసామి.
జీవితంలో చేయడానికి మూడు తప్ప మరేమీ లేనట్టు.
బయట కొన్ని పనులు చేయకూడదన్నాను కాని అసలు చేయరని నేను అనలేదు కదయ్యా. ఏమీ చేయకపోతే ఎలా బ్రతుకుతారు?
వారి వారి అవసరాలకు దేశం కాలు ఆలోచించుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్లు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్లలోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే.
అయితే పెళ్లిళ్ళు అవి
ఒకతను అందించాడు.
హా, పెళ్లిళ్ళు చేసుకుంటారు, తర్వాత అన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను. దాంతో కొందరు ప్రశ్నలు మానివేయగా
ఒక ఆయన,
బాబూ ఏదో వెర్రిమొరిగా మాకు తెలియక అడుగుతున్నాం, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ల సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు విస్తరించి చెబితే వినవలనని కుతూహలంగా ఉంది అన్నాడు.
అలాగే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆ కథ అంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చాంతాడులాగా ఎంతో పొడుగై సాయంకాలం దాకా పడుతుంది. మనం భోజనాలు, బొట్లు మానుకొని ఓపిగ్గా కూర్చున్నామంటే చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదన్నాను. దాంతో అందరికీ ఉత్సాహం సగం చచ్చింది. అయినా ఊరుకోకుండా ఒక ఆసామి,
బాబయ్య అక్కడ అందరూ తెల్లగానే ఉంటారా అండి, మనలాగా కూడా ఉంటారా అన్నాడు.
నా బోటిగాళ్లు, మన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్లిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్లంతా తెల్లగానే ఉంటారు.
అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారా అండి అన్నాడు.
ఓయి వెర్రివాడా, తెల్లవాళ్లు పుట్టకపోతే నల్లవాళ్ళు ఎలా పుడతారయ్యా?
అక్కడ ఎక్కడో నూటికో కోటికో పుట్టి ఉంటే అక్కడేదో తిరకాసు జరిగిందన్నమాటే అన్నాను.
అక్కడున్న వాళ్లంతా గొల్లున్ నవ్వారు.
ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు పాపం.
అందరూ లేవబోతున్నారు. ఒక అతను చెట్టుక్కున,
పాపయ్య మరి భోజనం మాటేటండి, అక్కడ అందరూ భోంచేస్తారా అండి అన్నాడు.
అన్నం కాదు గాని అంటుండగా,
పోనిద్దు, ఒరే ఏదో గడ్డి తింటారు మనకెందుకురా, ఏ గడ్డి తినకపోతే ఇక్కడికి వచ్చి మన ఎత్తిని ఎందుకు కూర్చుంటారు, తిండి ఉంటే అసలు ఇక్కడికి ఎందుకు వస్తాడు,
ఇంగ్లీషోడు వచ్చినా, అరవోడొచ్చినా, ఎలకలోడొచ్చినా, యానాదోడొచ్చినా తిండి లేకనే కదట్రా ఎర్రి మొగమా,
ఎందుకో మన పార్వతీశం బాబా అంత దూరం వెళ్ళాడు గాని అన్నాడు కాబోయే కరుణం.
చెబుతానండి, సావకాశంగా అన్నీ చెబుతాను, మీ పనులు మానుకోవద్దు. సాయంత్రం అయిన తర్వాత మా అరుగు మీదనో, రాజుగారి అరుగు మీదనో, లేకపోతే ఏ పొలంలోనో కూర్చుందాం. రోజు ఓ గంటో రెండు గంటలో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం, బోల్డని సంగతులు చెప్తాను నేను అని లేచాను. వాళ్లందరూ ఎంతో సంతోషించి చెత్తం చెత్తం మా బాగా అన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంటుంది,
మనకు చక్కని కాలక్షేపం అవుతుంది అన్నాడు. రాజుగారు అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వారు నాకు వినబడేటట్లు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కగా పోయారు.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, the Voice of India.